ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ 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 ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸಾಯ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸಾಯ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸಾಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸಾಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸಾಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ 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 ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸಾಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ. ಈ ರೋಜಿನ ಸಿರಿಮಲ್ಲೂ ಕೂಡ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತೆ. ಈ ನವರಾತ್ರಿಲೂ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಅಷ್ಟೇ. ಎರಡು ನವರಾತ್ರಿಲು ರೆಂಡವ ರೋಜು ನವರಾತ್ರಿಲು ಅಪ್ಪಡೇ ನನ್ನ ಪ್ರಾರಂಭ. ಎರಡು ರೆಂಡವ ರೋಜು ಗೋವಿಂದುಡು ಅಮ್ಮವಾರು ಒಬ್ಬಿಟ್ಟು ಇಕ್ಕಡ ಅಮ್ಮವಾರು ಗುಡಿ ಕಟ್ಟಾರು ಸಂಘರ್ಷಣಲ್ಲೂ. కొంతమంది లక్ష్మీదేవి రూపంలో ఆరాధించిన, తర్వాత పార్వతి రూపంలో ఆరాధించిన, సరస్వతీదేవి రూపంలో ఆరాధించిన అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంటే శ్రీనివాసుడి భక్తులు ఎలా ఉన్నారో, కృష్ణ భక్తులు ఎలా ఉన్నారో, రామ భక్తులు ఎలా ఉన్నారో, అలా అమ్మవారికి కూడా భక్తులు ఉన్నారు. ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంటే అమ్మ అనుగ్రహం లేకపోతే జ్ఞానం రాదు. అమ్మ కనుక అమ్మవారి అనుగ్రహం లేకపోతే జ్ఞానం రాదని చెప్తారంటే ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తారు. రేపు సంవత్సరం పొడిగినా అమ్మవారిని ఎక్కువ శుక్రవారం పూజిస్తారు. శుక్రవారం లక్ష్మీప్రదమైంది అంటే వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా శుక్రవారం అప్పులివ్వరు. కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు శుక్రవారం అప్పివ్వరు ఇంక వాళ్ళకు. అంతకంటే ఎమర్జెన్సీ ఏది ఉంటే వీళ్ళు ఇంకో వాళ్ళ ఇంటికాడ లక్ష్మీవారం పట్టుకెళ్ళి ఇచ్చేసి ఏదో పలానా చోట ఇచ్చారు మీరు పట్టుకెళ్ళి అంటారు కానీ వాళ్ళ ఇంట్లో రూపాయి తీరు శుక్రవారం. అంటే లక్ష్మీవారం శుక్రవారం లక్ష్మీ ప్రధానమైంది, గురువారమే గురువు ప్రధానమైందని పెద్దలు చెప్తారు. ఆచార్యుల వారు కూడా, శంకరాచార్యుల వారు కూడా, ఆయన కూడా శివానంద శివుడి మీద స్తుతి రాశారు. అలాగే విష్ణువు మీద స్తోత్రాలు చెప్పారు శివానంద లహరి. శివానంద లహరి ఇక్కడ శ్రీశైలంలో రాశారు. అలాగే సౌందర్య లహరిని ఆచార్యుల వారు 100 శ్లోకాలు రాశారు. ఆచార్య అమ్మవారి మీద కూడా ఆయన అన్ని అమ్మవారి మీద కూడా చాలా స్తోత్రాలు రాశారు. తర్వాత ఆయన శృంగేరిలో కూడా శారద మాత్రమే, శారద అంటే సరస్వతి దేవి, శారద మాత్రమే ప్రతిష్ఠించారు శృంగేరిలో. అమ్మవారు అంటే అక్కడ శక్తి. మనం శక్తి లేకపోతే ఏ పని చేయలేం. ఇప్పుడు నాకు శక్తి పోయింది అనుకోండి, శరీరం నిలబడలేదు. ఇప్పుడు నాకు శరీరంలో శక్తి పోయింది అనుకోండి, కూర్చుని వాడు నిలబడలేను. అది శక్తి అంటే అక్కడ స్త్రీ రూపంలో ఆరాధిస్తున్నాము. ఎనర్జీ, శక్తి అంటే ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ లేకుండా మనం ఏ పని చేయలేము. ఏదైనా మనిషి పని చేయలేకపోతున్నాడంటే ఏమంటారు? ఏమంటే చేయటానికి వాడికి శక్తి లేదు కదా అంటారు. ఏమంటారు? వాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడంటే మరి ఏం చేస్తాడు, వాడికి శక్తి లేదు కదా అంటారు. ఆ శక్తి అమ్మవారు. ఆ అమ్మవారిని స్త్రీ రూపంలో ఆరాధిస్తున్నారు. అంచేత రాముడు కూడా రావణాసుని సంహారం చేసే ముందు అమ్మవారిని ఆరాధించేళ్ళాడు. అంటే యుద్ధం చేయడానికి కూడా శక్తి ఉండాలి. రాముడు కూడా రావణాసుడు సంహారానికి వెళ్ళినప్పుడు ముందు అమ్మవారిని ఆరాధించేద్దట. అలాగే పాండవులు కూడా, తర్వాత మీరు ఎప్పుడైనా కురుక్షేత్రం వెళ్ళినప్పుడు ఆ 2-3 మైళ్ళ దూరంలో అక్కడికి అమ్మవారి గుడి ఉంది. కృష్ణుడు కూడా ఏం చెప్పాడు, మీరు యుద్ధం ప్రారంభించే ముందు అక్కడికి వెళ్లి అమ్మవారిని పూజ చేసుకోండి అన్నాడు. ఇంచాలంటే మామూలు పనులు చేసుకోవడానికి, మన ఇంట్లో పనులు చేసుకోవడానికే శక్తి ఉండాలి. యుద్ధం చేయడానికి ఎంత శక్తి ఉండాలి? మన ఇంట్లో మనం అంటే మనం చేసుకోలేకపోతున్నాం శక్తి లేక. యుద్ధం చేయడానికి ఎంత శక్తి ఉండాలి? అది అంచేది కురుక్షేత్రం వాళ్ళు చూడొచ్చు, ఒక యుద్ధం కురుక్షేత్రంలో జరగదు. మీ పూర్వీకులు ఎవరికైనా ఈ ఎవరైనా ఇప్పుడు కాశీ వెళ్లి తద్దినాలు, కాశీ వెళ్లి పూర్వీకులు పిండాలు ఎలాగ వేస్తున్నారో, కాశీలో ఎంత పుణ్యం వేసేవాళ్ళకి కురుక్షేత్రంలో కూడా అంతే పుణ్యం. కొంతమంది పూర్వీకులు అక్కడికి పిండాలు వేస్తారు కురుక్షేత్రంలో. సరే, మన సబ్జెక్టుకి సంబంధించిన దగ్గర ఏంటంటే, కృష్ణుడు ఏం చెప్పాడంటే, పాండవులకు అక్కడ అమ్మవారి గుడి ఉంది, 1 కిలోమీటర్ దూరంలో అక్కడికి వెళ్లి ముందు యుద్ధం ప్రారంభించుకుంది, అమ్మవారిని పూజ చేసాడంటే ఆవిడ శక్తి లేకపోతే మనం చేయలేము. ఆవిడ అనుగ్రహం లేకుండా ఏ పని చేయగలం? శక్తి లేకపోతే ఏ పని చేయలేము. ప్రకృతి పురుషులు అంటారు. ఏంటి, లక్ష్మీనారాయణ అంటే ప్రకృతి పురుషులు. తర్వాత పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు అంటే ప్రకృతి పురుషుడు. ప్రకృతి మారుతూ ఉంటుంది, పురుషుడు మారడం. ప్రకృతి అంటే ఏంటంటే నశింపజేసేది. ప్రకృతి అంటే ఏంటి? నశింపజేసేది. ఇప్పుడు మన శరీరం ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇంకో 10 ఏళ్ళు అయితే ముసలితనం వచ్చేస్తాం, శరీరం అంతా ముడతలు పడిపోదు, ముఖానికి కూడా ముడతలు వచ్చేస్తాయి, ముఖానికి కూడా ముడతలు వచ్చేస్తాయి. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? అప్పుడు అలా లేము. 10 సంవత్సరంలో వయసులో ఎలా ఉన్నాం? ఇప్పుడు అలా లేము. 30 సంవత్సరంలో వయసులో ఎలా ఉన్నాం? ఇప్పుడు అలా లేము. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న బలం 10 సంవత్సరాల తర్వాత ఉండదు, శక్తి తగ్గిపోతుంది. అంటే శరీరం పుట్టిన తర్వాత శ్మశానానికి వెళ్లే వరకు ఆ శరీరాన్ని నశింపజేసుకుంటూ వచ్చేదాన్నే ప్రకృతి అంటారు. అదే శక్తి. ఇప్పుడు మనం చూడండి, 5వ సంవత్సరంలో ఒక రకంగా ఉన్నాం, 10వ సంవత్సరంలో ఒక రకంగా ఉన్నాం, 20వ సంవత్సరంలో ఒక రకం, శరీరంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో చూడండి. ఆ శరీరంలో ఉన్న బలాన్ని తినేసిదే వయసు వచ్చి కొలిది, శరీరం నీ శరీరంలో బలం లాగేసుకునేదే ప్రకృతి. ప్రకృతి అంటే నశింపజేస్తుంది నీ శరీరం. ప్రకృతి నశింపజేస్తుంది, లోపల పురుషుడు ఉంటాడు. అంటే నేటరంతా ప్రకృతి, లోపల పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడు ఎవడు ఈస్తాడు. ఈ ప్రకృతి నశింపజేసేది అమ్మవారు, ప్రకృతిని నడిపేది అమ్మవారు. ఈ ప్రకృతిని సృష్టి స్థితిలో నడిపేది సృష్టి చూడండి. అలా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అంతే కదా, ఎన్నో మార్పులు. పుట్టివాళ్ళు పుడతా ఉంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటారు. చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉండాలి, చనిపోయేవాళ్ళని మనం ఆఫ్ చేయకూడదు. చనిపోవాళ్ళు చనిపోతే పుట్టివాళ్ళు ఎక్కడ ఉంటారు? కదండి, ఎవరికి చనిపోవటం ఇష్టం లేదు. మేమందరం చచ్చిపోవడం అంటే మరి పుట్టివాళ్ళు మాట ఎక్కడ ఉంటారు? చచ్చిపోయి భూమిని ఖాళీ చేస్తా అంటే పుట్టివాళ్ళు వస్తూ ఉంటారు. మరి మీరు అందరూ ఎవరో చచ్చిపోతే మేము ఎప్పుడు ఇలా ఉండిపోతాం అంటే, మరి కొత్త వాళ్ళకి మరి ఆస్తా భూమి మీద టైం అయింది. ఈ పని అంతా చేసేది ప్రకృతి. భూమి మీదకి తీసుకొచ్చేవాళ్ళని తీసుకొస్తా ఉంటుంది, పంపేసే వాళ్ళు పంపేస్తూ ఉంటారు. ఒకవేళ మనకి ఇంటికాడ ఇంకో 10 సంవత్సరాలు ఉన్నా పంపే గింటేస్తుంది బయట. ముసలి మన శరీరానికి ఏదైతే ముసలితనం తీసుకొస్తుందో ఆ శరీరాన్ని మళ్ళకాళ్ళకి పంపేసి అదే ప్రకృతి, అదే ఆ ప్రకృతి అనమాట. ఇదంతా అమ్మవారు చేయడం. అడ్మినిస్ట్రేషన్ కూడా ఆయనకు ఉండదు. శివుడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆయన అక్కడ ఉంటాడు. అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రకృతి చేసిపోతుంది. అలా ప్రకృతి చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, వర్షాకాలం తర్వాత శీతాకాలం వస్తుంది, తర్వాత వేసవికాలం, ఇలా కాలాలు వస్తా మారిపోతా ఉంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రకృతి. అలా కాలం కూడా మారిపోతా ఉంటారు, కాలం కూడా మారిపోతా ఉంటుంది. ఆ కాల సర్వపం అనేది ఈ శరీరంలో పురుషుడు అక్కడ ఉన్నాడు. పురుషుడు అంటే మగవాళ్ళు అని కాదు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు. అంటే దేహ భావన ఉన్న వాళ్ళు అందరూ ఆడవాళ్ళు. మనకు పురుష రూపంలో కనిపించే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు. నీకు అర్థమవుతుందంటే దేహ భావన ఎవడకున్నాడు ఆడవాడు. పురుషుడంటే లోపల పురుషుడు ఉన్నాడు వాడు. వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, వాడికి సెక్స్ లేదు. రూపం ఉన్నోడికి సెక్స్, కానీ రూపం లేనివాడికి సెక్స్ ఏంటి? రూపం వస్తే సెక్స్ వస్తుంది, కానీ రూపం లేకపోతే సెక్స్ లేదు. వాడు పురుషుడు. పురుషుడంటే వాడు హృదయంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? ఆడు హృదయంలో ఉంటాడు. ఆడే నిరాకారంగా ఉంటాడు, నిర్గుణంగా ఉంటాడు. ఉన్నాడు, ఆడే కనిపించడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెబుతాడంటే, మీ అందరికీ భర్త నేనే అంటాడు. ఆడవాళ్ళకి కదా, మగవాళ్ళకి కూడా నేనే భర్త. నీకు అందరికీ యజమాని నేను, నీకు అందరికీ ప్రభువు నేను, నీకు అందరికీ భర్త నేనంటాడు. మగవాళ్ళకు కూడా ఆయనే భర్త. దేహాభిమానం ఉన్నవాడు, దేహబుద్ధి ఉన్నవాడు, శవబుద్ధి ఉన్నవాడు, ప్రతివాడు స్త్రీయే. అంటే వీళ్ళందరికీ ఆయన మన ఇంట్లో నాయన లేదో కాలక్షేపానికి పనికి వస్తా ఉంటారు, ఏదో సంసారానికి పనికి వస్తారు. మన ఇంట్లో కూడా అందరికీ ఆయనలు ఉన్నారు. ఈ ఆయనలు ఉన్నా ఉరికే కాలక్షేపానికి పనికి వచ్చి జనం మన శరీరం ఎంత నిజమో వాళ్ళ శరీరం అంతేనేదో. మన శరీరం చచ్చిపోయినప్పుడు మన శరీరం ఎలా చచ్చిపోతుందో వాళ్ళ శరీరాలు కూడా అలా చచ్చిపోతారు. కానీ నిజమైన ఆయన పరమేశ్వరుడు, నిజమైన ఆయన పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, నారాయణుడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, హృదయంలో ఎక్కడున్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. మీకు ఆయన నిజమైన భర్త మనకు, ఆయన మనకు నిజమైన భర్త. ఇంట్లోని భర్త వ్యావహారికం, నీకు అర్థమవుతుంది, వ్యావహారికం. మన శరీరం ఎంత నిజమో ఆయన శరీరం ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో ఆయన మనస్సు ఎంత నిజమో. ఆ శరీరాన్ని నేను అనుకుంటాడు, మన శరీరాన్ని నేను అనుకుంటాం. ఇలా ఇదంత సంసారం గొడవ. ఇదేంటది సంసారం గొడవ. ఈ భర్త ప్రకృతి సంబంధించిన వాడు, నిజమైన భర్త అక్కడ ఉన్నాడు. ఆడు ఎక్కడున్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మన శరీరం ఎలా చచ్చిపోతుందో మన ఆయన శరీరం కూడా అలా చచ్చిపోతుంది. నిజమైన ఆయన శరీరం చచ్చిపోదు. నేను హైదరాబాద్ లో కూడా ఏదో సందర్భం వచ్చి మీటింగ్ లో చెప్పాను, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవుతుంది. అర్థం చేసే బుద్ధి కూడా అమ్మవారు దయ ఉంటేనే కనుక మనం అర్థం చేసుకునే బుద్ధి రాదు. అమ్మవారు దయ లేకుండా మనకు అండర్స్టాండింగ్ కెపాసిటీ రాదు. అంచేత వాడు ఆయన ఇప్పుడు భార్యలోంచి భర్త ఇడిపోవచ్చు, భర్తలోంచి భార్య ఇడిపోవచ్చు, ఇష్టం లేదో చెప్తే అసలు ఆయనలోంచి ఇడిపోలేదు. మరి నిజమైన ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనలోంచి మనం ఇడిపోదామన్నా విడాకులు కుదరదు. ఏం చేదంటే ఇది అబద్దమైన హస్బెండ్ కాబట్టి ఇడిచిపోతున్నాడు, రియల్ హస్బెండ్. ఇప్పుడు మన అబద్దంలోంచి ఇడిపోగలం, కానీ నిజంలోంచి ఎలా ఇడిపోతాం? మనం అబద్దంలోంచి ఇడిపోగలం, నిజంలోంచి ఇడిపోలేం. అంటే గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం, అది అందరూ చదవాలి. తర్వాత మీరు అన్నం తినే ముందు ఇంకో 5 నిమిషాలకి అన్నం తింటారనగా పురుషోత్తమ ప్రాప్తియోగం చదవడం మంచిది. ఆయన పురుషుడు, ఆయన పొందితేనే మనకు మోక్షం, ఆయన పొందితేనే మనకు మోక్షం. అమ్మవారు అంటే మాయ, ఈవిడి కడుపు కాళ్ళు పట్టుకుంటేనే కానీ ఈవిడ దారి ఇవ్వదు, దారి ఇస్తేనే కానీ మనం 5 దారిలో 4. అమ్మగారు అనుగ్రహం కూడా లేకపోతే పనులు జరగవు. అయితే ఈవిడ అమ్మవారు అంటే మాయ. మన పురుషుల్లో మన హృదయంలో మనం ప్రవేశించాలంటే మాయ దారేవ్వాలి మనకు. మన మనస్సు కూడా మాయే, మనలోని అజ్ఞానం కూడా మాయే, మనలోని ఇష్టాయిష్టాలు కూడా మాయే. ఇదంతా మాయే, అంతా మాయే. ఎన్నిసార్లు నేను ఇంగ్లీష్ లో పోయిట్ ఉన్నాడు, షేక్స్పియర్, మిల్టన్ లాగా మన తెలుగు కవులు ఎలా ఉన్నారు, నాన్నగా చెక్కను అలాగా టెన్నిసన్ అని ఒకడు ఉండోడు ఇంగ్లీష్ లో పోయిట్, బాగా పెద్ద పోయిట్. ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది టెన్నిసన్ పేరు, వింటారు. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుకున్న వాళ్ళకి టెన్నిసన్ పేరు తెలుస్తున్నాం. వాడి పేరు టెన్నిసన్. వాడు ఒకసారి ఇలాగా అందరిలో కూర్చుండగా, మీరు అందరూ ఉన్నారా అన్నాడు, మీరు అందరూ ఉన్నారా నా టెన్షన్. ఓ పోయిటరీలో రాస్తాడు, మీరు అందరూ ఉన్నారా టెన్షన్ అంటాడు, టెన్షన్ అంటాడు. ఏంటి కనిపిస్తున్నాడు కదా, అందరూ కనిపిస్తా అంటే ఒంట్లా ఉన్నారని అడగటం ఏంటంటాడు. మరి ఆగినా ఇదేంటి, మీరు అందరూ ఉన్నారు కదా, ఉన్నట్టు మీకు కనిపిస్తున్నారు కదా, మీరు మాకు ఉన్నారంటే మీరేం చెప్తారు ఇంకా, మీరు అందరూ కనిపిస్తున్నారా, ఉన్నారా మీరు, అనుమానం వస్తుంది కదా, ఉన్నారు కదా, అందరూ ఉన్నారు. టెన్షన్ ఏమన్నారంటే మీరందరూ ఉన్నారా అన్నాడు. అదేంటి కనిపిస్తున్నారు కదా అందరూ, కనిపిస్తా అంటే ఉండకుండా ఎలా ఉంటారు, కనిపిస్తున్నారు, ఉన్నారు, ఉన్నారన్నాడు. మరి కనిపిస్తున్నారు కదా, ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. టెన్షన్ ఏమంటే వీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు కానీ నిజంగా లేరన్నాడు. కనిపిస్తున్నారు కాబట్టి లేరన్నాడు. మీరందరూ లేరంటే ఎలా ఉంటుంది, కనిపిస్తున్నారు కదా నా కళ్ళకు, కనిపిస్తున్నారు కాబట్టి లేరంటాను, కనిపిస్తున్నారు కదా, లేరంటే ఎలా ఉంటాను, నా కళ్ళకు కనిపిస్తున్నారు కదా. కానీ వాస్తవం దగ్గరికి వెళ్ళేప్పుడు మీరు కనిపిస్తున్నారు, నిజంగా లేరు. మీరు ఉన్నది పురుషోత్తముడు అక్కడే, ఉన్నది భగవంతుడు అక్కడే, మీరు ఎవరు లేరు. కానీ ఉన్నట్టు కనిపిస్తున్నారు కాబట్టి ఉన్నారని ఒప్పుకోవాలి, కానీ నిజంగా లేరు అన్నారు. టెన్షన్ కనిపించేది ఏది నిజం కాదు, అంటే మన కళ్ళకు కనిపించేది ఏది నిజం కాదు. అంటే ఉన్నారా అంటే లేరని చెప్పడానికి వీల్లేదు, కనిపిస్తున్నారు, కనిపిస్తున్నారని ఉన్నారని చెప్పడానికి వీల్లేదు, కనిపిస్తున్నారని కాబట్టి ఉన్నారని చెప్పడం లేదు. అంచేత లేరు కానీ ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ టెన్షన్ అది ఫైనల్, టెన్షన్ చెప్పింది ఫైనల్. అయితే మనకు అర్థం కాదు. ఇదేంటంటే మమ్మల్ని ఇలా మమ్మల్ని లేరంటారంటే మాకు ప్రాపర్టీలు ఉన్నా, ఆస్తులు ఉన్నాయి, అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అంటే ఇదేంటి మమ్మల్ని పట్టుకున్నా, 6 అడుగులు ఎత్తున్నా 5 అడుగులు ఎత్తుకున్నా మమ్మల్ని లేవంటే ఎవరు ఒప్పుకుంటారు? మీరు లేరంటే లేరంటే కుదరదు, అసలు లేరంటే కుదరదు. ఉన్నట్టు కనిపిస్తున్నారు, ఇప్పుడు నిజంగా ఉన్నారంటే లేరన్నట్టు విషయం. అది మీరు ఉన్నామని అనుకోండి, నిజంగా ఉన్నామని అనుకున్నా లేదు. నిద్రలో మీరు అందరూ ఎక్కడున్నారు? మీ ప్రాపర్టీ ఎక్కడున్నారు? మీ శరీరాలు ఎక్కడున్నాయి? నిద్రలో మీరు అందరూ ఎక్కడున్నారు? ఊరికే ఉన్నట్టు కనిపిస్తున్నారంతే, మీరు ఉన్నట్టు కనిపిస్తున్నారు, నిజంగా నిజంలో లేరు అని టెన్షన్ అన్నారు. తర్వాత దేవి నవరాత్రుల టైంలో మీరు వీలైతే 9 రోజుల్లో ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళి చక్కెర పొంగల్ చేసుకుని, అమ్మవారికి ఇష్టం చక్కెర పొంగల్, చక్కెర పొంగలే అంటే ఇక్కడికి రావక్కలే, ప్రతి శివాలయంలో అమ్మవారు ఉంటారు. అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ నవరాత్రుల్లో మీకు ఏమైనా కోరికలు ఉంటే నెరవేర్చుకోండి, నెరవేర్చుకోండి. చక్కెర పొంగల్ పట్టుకెళ్ళండి, చక్కెర పొంగల్ని ఆవిడ ఇష్టంగా తింటుంది. అంటే మీరు చక్కెర పొంగల్ పట్టుకెళ్తే బ్రాహ్మణ నైవేద్యం పెట్టేస్తారు, ఏదో కొంత ప్రసాదం కింద మీకు ఇస్తారు. అంచేత ఆవిడికి అంటే మన కోరికలు లేకుండా ఉన్న ఆరాధిస్తే మోక్షం ఇస్తుంది, కానీ కోరికలు లేకుండా మనం ఉండలేము. కోరికలు ఏదో కోరుతా ఉంటాం. అంటే కోరికలు కోరంటే కోరుకోండి, ముందు చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టి తర్వాత కోరుకోండి. ఆవిడ చక్కెర పొంగల్ ఫేవరెట్ డిష్ ఆవిడ చక్కెర పొంగల్. అందుచేత ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేదండి, ఆచార్యుల వారు కూడా అమ్మవారిని ఆరాధించారు. ఆచార్యుల వారు అమ్మవారిని ఆరాధించారు. ఆయన సౌందర్య లేఖ రాశారు. ఆయన సౌందర్య లేఖ రాసి 100 శ్లోకాలు ఏమన్నారంటే, ముందు 40 శ్లోకాలు ఆనంద, 41 శ్లోకం ఆనంద లహరే, మిగతా 59 శ్లోకాలే సౌందర్యం. అంటే అమ్మవారిని ఆనందించడం వచ్చి ఆనందం, అమ్మవారి సౌందర్యం ఎలా ఉంటుందో, అమ్మవారి ముక్కు ఎలా ఉంటుందో, అమ్మవారి రూపం ఎలా ఉంటుందో, అమ్మవారి యొక్క సౌందర్యం గురించి మొత్తం మీద ఆవిడ మనస్సు ఆవిడ శరీరాన్ని ఆ సౌందర్య లేఖలో వర్ణించాడు అమ్మవారిని. అమ్మ శివానంద సహరంలో శివుడిని, అయ్యగారిని ఆరాధన, శివానంద లహరిలో అయ్యగారిని ఆరాధించాడు. అమ్మగారు అంటే అమ్మగారినేమో సౌందర్య లహరిలో ఆరాధించాడు. అది దేవి భక్తులందరూ కూడా దేవి భాగవతం ఎలా చదువుకుంటారో సౌందర్య లహరి కూడా అలా చదువుకుంటారు. ఇలా ఎందరికి ఆవిడకి ఏదైనా కుర్చీ, అక్కడ ఏదైనా కుర్చీ ఉంటే నువ్వు కింద కూర్చోలేమమ్మ, మీరు ఏదైనా ఏదైనా కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కుర్చీ ఖాళీగా ఉంటారు. అలాగా మన కుర్చీలు ఉన్నా కుర్చీలు ఎవరు త్యాగం చేస్తారు? ఎవరు త్యాగం చేయలేరు. అప్పుడు కింద కూర్చోవడం కష్టం, పోనీ కూర్చొని ఇవ్వండి పర్వాలేదు, కూర్చుంటానంటున్నాను. అదే రామకృష్ణ పరమహంస చెప్పాడు, త్యాగి కాని వాడికి ఎన్ని కోటి జన్మలు ఎత్తినా జ్ఞానం రాదు. త్యాగి కాని వాడికి, త్యాగి కాని వాడికి కోటి జన్మలు ఎత్తినా వాడు తపస్సులు జపాలు చేసినా వాడికి జ్ఞానం రాదు. అంటే మనకి లోపల పురుషుడు ఉన్నాడు, కానీ మనకి ఎందుకు తెలియటలేదంటే స్వార్థం కారణం. మనిషికి అసలు స్వార్థం రాకుండా ఉండాలి, కానీ వస్తే ఇంకా చుట్టాలని స్నేహితులని వాడికి ఇంకేం అక్కర్లేదు. సమాజం అనేది స్వార్థం వచ్చిన వాడికి చుట్టాలు అక్కర్లేదు, స్నేహితులు అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు, మొత్తం ప్రపంచం అంతా వాడు స్వార్థం ఉంది బలి. మనకి లోపల భగవంతుడు చెప్పినా మనకి ఎందుకు అర్థం అవటం లేదంటే, ఎందుకు అనుభవంలోకి రావటం లేదంటే మనలో స్వార్థమే కారణం. మన స్వార్థం మనకి వికాసం రాను. ఒకవేళ దేవుణ్ణి ఆరాధించడం మన స్వార్థం కోసం ఆరాధిస్తూ ఉంటాం, మన స్వార్థం నుంచి విడుదల చేయమని దేవుణ్ణి ఆరాధించడం. కూర్చొని మావిడ ఇక్కడ కూర్చుంటానంటది కూర్చోను స్వార్థం. అంటే మన దేవుణ్ణి ఆరాధించినా మన స్వార్థం కోసం ఆరాధిస్తాం కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కొండకి వెళుతున్నారు అందరూ, 100,000 మంది వెళ్ళారనుకోండి, 1,000,000 మంది వెళ్ళి దర్శనం చేశారనుకోండి, అందులో జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించమని 100,000 మంది 5 కూడా కోరుకోరు. నాకు వైరాగ్యమును ప్రసాదించు, జ్ఞానమును ప్రసాదించు, ముక్తిని ప్రసాదించు అని 100,000 మందిలో 5 మంది కూడా కోరుకోరు. ఇంటికాడ ఏదో సమస్యలు ఉంటాయి, ఏ ఇబ్బందులు ఉంటాయి, అవే కోరుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ళు ఆలస్యం వచ్చినాయి అనుకోండి, మీ ఇంట్లో పెళ్లి అవ్వాలని, మీ పిల్లలకు చదువులు బాగా రావాలని, ఇలా ప్రకృతి గొడవలు కోరుకుంటాం. కానీ స్వర్గరాజ్యాన్ని మనం కోరుకోం. ఏంటంటే అసలు కోరికని అర్హత మనకు రావటం లేదు, ఆ యోగ్యత లేదు కాబట్టి కోరుకోం. ఏ చీపురు కట్టో కోరుకుంటాం వాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళి చీపురు కట్టు కోరుకోవటం అంటే కదండి, తిరుపతి వెళ్ళి చీపురు కట్టు కోరుకోవటం అంటే. అయితే మన గుళ్ళు చుట్టూరు తిరిగినా మన స్వార్థం పెంచుకోవడం కోసం తిరుగుతున్నాం, ఏ గుడి అనేసారు. జ్ఞానాన్ని ప్రసాదించండి, వైరాగ్యాన్ని ప్రసాదించమ్మా అని అడిగేవాళ్ళు లేరు, అమ్మగారిని అడిగేవారు, అయ్యగారిని అడిగేవాళ్ళు. శంకరాచార్య వారిని ఇద్దరిని సమానంగా గౌరవించమని చెప్పాడు. ఇంట్లో కూడా కొంతమంది అమ్మగారి పార్టీలోకి అయ్యగారి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో, ఇంట్లో కూడా మీరు ఇంట్లో మీకు ఒక 5-6 మంది పిల్లలు ఉన్నారు, కొంతమంది తల్లి తరఫున ఉంటారు, కొంతమంది తండ్రి తరఫున ఉంటారు, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, ఆస్తులు లాగేయటానికి ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు సమానంగా ఎవరో గౌరవించరు. ఇంతే అమ్మను ఎక్కువ గౌరవిస్తారు, లేదా తండ్రిని ఎక్కువ గౌరవిస్తారు, కానీ సమానంగా ఎవరో గౌరవించరు. ఎటో ఒకటి జారిపోతారు పార్టీలు లాగా. అది సమానంగా గౌరవించమని ఆచార్యులు వారు చెప్తారు. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నీకు అనవసరం, తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగానే గౌరవించమని ఆచార్యుల వారు చెప్పేవారు. అయితే ఆచార్యుల వారు, ఆ రమణ మహర్షి గారికి అరుణాచలం ఎంత ఇష్టమో ఆచార్యుల వారికి కాశీ అంత ఇష్టం. ఆయన 11వ సంవత్సరంలో కాశీ వచ్చాడు. 11వ సంవత్సరంలో రచన ప్రారంభించాడు, బోధించడం ప్రారంభించాడు. 8వ సంవత్సరంలో ఇల్లు ఇచ్చిపెట్టేశాడు. గోవింద భగవత్పాదుడు ఆయన గురువు. గోవింద భగవత్పాదుడు అంటారు ఆయన గురువు. మధ్యప్రదేశ్ లో ఉంటాడు నది పక్కన, అక్కడికి వెళ్ళాడు ముందు. ఆయన దగ్గర సంవత్సరం విద్యలో నేర్చుకున్నాడు. తర్వాత 11వ వచ్చేప్పటికి ఆయన ఏమన్నా అంటే, గురువు గారు అబ్బాయి నువ్వు ముందు ఎక్కడికి వెళ్ళకో కాశీ వెళ్ళన్నాడు. కాశీలో పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర రకరకాలుగా ఉంటున్నారు, వాళ్ళు దారిలో పెట్టి ముందు పండితులను దారిలో పెట్టిన కాశీ పంపాడు. ఎవరు? ఆచార్యుల వారు. ఆచార్యుల వారు కాశీ అంటే బాగా ఇష్టం. అది మణికర్ణిక ఘాట్లో ఆ రోజుల్లో కాశీరాజు ఉండేవాడు. కాశీరాజు అంటారు. మణికర్ణిక ఘాట్లో ఓ కుటీరం ఉంటే ఆ కుటీరం ఇన్ని వాడుకోమన్నారు. ఎవరిని? ఆచార్యుల వారు. ఆ భోజనాలు అయ్యి ఏర్పాటు అని ఆ కాశీరాజు చేసేవాడు భోజనాలు ఏర్పాటు. ఈయన ఆయన ఏమన్నారంటే, కాశీ విశ్వేశ్వరుడు నా తండ్రి, కాశీ విశ్వేశ్వరుడు తండ్రి, అన్నపూర్ణ నా తల్లి, కాశీ అన్నపూర్ణ నా తల్లి, విశ్వేశ్వరుడు మరి తండ్రి, మరి భక్తులందరూ నాకు బంధువులు అంటూ ప్రత్యేకంగా లేరు, భక్తులే నా బంధువులు అన్నాడు. ఆడికి పెళ్లి పేరంటారు లేదు. ఎవడికి? శంకరాచార్య వారికి. 8వ సంవత్సరంలో ఇల్లు ఇచ్చిపెట్టేశాడు. ఆడికి బంధువులు ఏంటి కాదు, ఆడికి భక్తులు ఎక్కడున్నా భక్తులు అందరూ నాకు బంధువులు అన్నాడు ఆచార్యులు. ఈ స్తోత్రాలను కూడా భక్తుల కోసం రాశాడు. ఆయనకెందుకు? ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయన అమ్మవారి అనుగ్రహం పొందాడు, ఆయనకేం అక్కర్లేదు. ఆయన ఒకరింటికి భిక్షకెళ్ళాడు సన్యాసిగా ఉన్నప్పుడు. సన్యాసిగా ఉన్నప్పుడు అంటే ప్రతి సన్యాసి కూడా సన్యాసం పుచ్చుకున్నాక మన పొగర అనగటానికి కొంతకాలం భిక్ష వేసుకోమని చెప్తారు. పొగర అనగాలి కదా మనకు. ఆ భిక్ష ఎందుకు పెట్టారంటే, పూర్వం పెద్దలో కొంతకాలం భిక్ష చేసుకుని సన్యాసం పుచ్చుకోవాలంటే మన పొగర పోతానని అడగటాను. మన అహంకారం ఇంటింటికి వెళ్తే తల రకంగా తిడతా ఉంటారు కదా, ఆ తిట్లన్నీ పడినప్పుడు మన మనస్సు ఎలా ఉందో చూసుకుంటారు. అందుకే పూర్వం అందరు కూడా కొంతకాలం భిక్ష చేసుకున్నారు. యేసుక్రీస్తు కూడా కొంతకాలం భిక్ష చేసుకున్నారు. అంటే ట్రైనింగ్ అది. అదేంటది ట్రైనింగ్? మనం ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది తిడతారు, అన్నం పెట్టరు తిడతారు, కొంతమంది ఏదో కూర వేస్తారు, కొంతమంది అన్నం వేస్తారు, రకరకాలుగా ఉంటారు గృహస్థులు కూడా. అంటే అన్ని బాధ భరించడానికి ట్రైనింగ్ అవడానికి ప్రతి సన్యాసి భిక్ష చేసుకోమని చెప్పారు. శంకరాచార్య వారు కూడా భిక్ష చేసుకోవడానికి ఒకరి ఇంటికి వెళ్ళాడు సన్యాసం పుచ్చుకున్నాడు. వెళ్తే వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ ఇవ్వటానికి ఏమి లేదు. అన్నం పెడదామంటే ఇంట్లో అన్నం లేదు, కూర పెడదామంటే కూర లేదు. కొన్ని బియ్యం వేసి ఎల్లురా నాయన చిన్నపిల్లవాడు, అప్పుడు 9వ సంవత్సరం, ఏదో బియ్యం పెట్టి ఎల్లురా నాయన అంటారు బియ్యముడు. అప్పుడు పాపం వీడికి ఏదో వాళ్ళు గివింగ్ హ్యాబిట్ ఉంది, ఆవిడకి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంది. కానీ ఇచ్చే అలవాటుని ఏం చేస్తారు? లేనప్పుడు ఏం చేస్తారు? హృదయం మంచిది, చేతిలో ఏమి లేదు, హృదయం మంచిది ఆవిడకి, చేతిలో ఏమి లేదు కానీ గుండె మంచిది ఆవిడకి. ఈ గదిలోంచి ఆ గదిలో తిరుగుతుంటే ఉసిరికాయలు ఏదో పాత ఉసిరికాయ ఆవిడ దొరికింది, గూట్లో ఏదో పాత ఉసిరికాయ ఆవిడ దొరికినాం ఈ గదిలో. అయ్యి బాబు మనం వెళ్ళిపో, నిండుకున్నాను ఎండుకున్నావు, వెళ్ళిపోయి వెళ్ళిపో అని అక్కడ లేకుండా నీకు ఉసిరికాయ చాలా వాడికి ఇచ్చేద్దాం, ఏదో భిక్ష, ఏదో భిక్ష. అమ్మవారు ఏమంటారంటే, మీరు ఆ భిక్ష ఏ భిక్ష ఎందుకు నన్ను కోరుకోవడానికి? జ్ఞాన భిక్ష కోరుకోము. మీరు ఎందుకు వచ్చిన భిక్షలు? ఇప్పుడు నీకు ఎవడన్నా ఎకరం, మీ అమ్మగారు ఎకరం పొలం రాగి ఇచ్చారనుకోండి, మీరు అమ్మేసుకుంటే పోదు. అదే చీర, ఓ చీర కొని ఇచ్చారనుకోండి, ఓ సంవత్సరంలో చిరిగిపోయి. మీకు బంగారం కొనిస్తే మీ కోడలు లాగేస్తుంది, కోడలు కూతురు ఎవరు లేదు. మీరు ఎవరు మంచం పెట్టాక మీరు మగతి వచ్చినప్పుడు వాళ్ళు గొలుసులు లాగేస్తారు. మీరు మగతగా ఉంటారు కదా, ఎవరు చేతులు ఉంగరాలు లాగేస్తా ఉంటారు. అంటే మీ తల్లిదండ్రులు ఏదైనా ఇచ్చినా ఉండదు. అంటే మీ ఎవరో ఒకరికి ఇవ్వగల మీరు జాగ్రత్త పెట్టినా ఎవరో కోడళ్ళు కూతుళ్ళు ఎవరో లాగేస్తూ ఉంటారు. సంపదలు అన్నటువంటివి, సంపద అటువంటిది అని చెప్పి అమ్మవారు ఏమంటున్నారంటే, మీరు ఏదైనా ఇంట్లో బియ్యం పంచి పెట్టాం, నీకేమైనా 10 రూపాయలు అంటే 10 రూపాయలు పంచి పెట్టా, అదంతా పొరపాటు అని అంటాడు. జ్ఞానాన్ని పంచి పెట్టము, ఇక ఆ పని పారవచ్చేస్తాడు, బీమారం పారవచ్చేస్తాడు. ఆవిడందరూ ఏదో పంచి పెడుతున్నారు, ఏదో అవి పంచి పెడుతున్నారు, రైతుల గొడ్లు పంచి పెడుతున్నారు కదా, రైతుల గొడ్లు పంచి పెడతారు, మరి దేవాలయంలో ప్రసాదాలు పంచి పెడతారు, అన్న ప్రసాదం పంచి పెడతారు, ఇంకేది ఇడ్లీ ప్రసాదం, లడ్డు ప్రసాదం, ఏదో ప్రసాదాలు పంచి పెడుతున్నారు కదా. ఈ ప్రసాదాలన్నీ ఎంచుకొచ్చి తినేస్తే పోతాయి, అందరూ తప్పని కాదు. మీరు ఎవరికైనా పంచిపెట్టగల శక్తి ఉంటే జ్ఞానాన్ని పంచిపెట్టమని ఇంచాలంటే, మీరు సుఖపడాలంటే మీరు ఇంట్లో ఎన్నో ఎంతన్నా సుఖపడరు. జ్ఞానం లేకపోతే మనిషికి సుఖం లేదు, శాంతి లేదు, మోక్షం కూడా లేదు. అంటే మన అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు భిక్ష పెట్టమా జ్ఞాన భిక్ష పెట్టమని అడగాలి. ఎందుకంటే ఇటువంటి నాకు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి తగ్గించని ఎందుకు ఇటువంటి అడగడాలి. అయితే అడగొచ్చు కానీ అనవసరం మనకి ఇటువంటి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతే అని 1000 బతుకుతాం. అందుకంటే ఇటువంటి అడిగినప్పుడు ఇంకా వైద్యం చేయించుకోవడం మంచిది. ఇటువంటి అడగడం పొరపాటు అని అంటారు కానీ ఇవన్నీ తాత్కాలికాలు, ఇవన్నీ టెంపరీ. తర్వాత ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. జ్ఞాన భిక్ష మటుకే కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళదు. నీకు అర్థమవుతుంది, అమృత స్థితిని కలగజేస్తాం. అంటే శరీరం చనిపోయినా చావులేని పరిస్థితిని శరీరం ఉండగా చావులేని స్థితిని జ్ఞాన భిక్ష తీసుకొస్తాం. జ్ఞానమే నిజమైన ఐశ్వర్యం, జ్ఞానమే నిజమైన సంపద. అంచేది నన్ను భిక్ష అడిగితే జ్ఞానం అడగమని చెప్పింది. మీరు పంచిపెడితే మీరేది ఇప్పుడు మీ సంతానానికి 100 ఎకరాలు సంపాదించేవండి, ఓ తరం ఉంటుంది, 2 తరాలు మొత్తానికి పోదు. తర్వాత మీ వంశీలు ఎవడో పేకాటాడు వస్తాడు, శుభ్రంగా 100 ఎకరం పాడు చేస్తాడు. ఇప్పుడు ఇది ఎవడో మన గోటేటి రాఘవరాజు గారికి 1950లో 13,000 ఎకరం ఉంది, ఇప్పుడు 7 ఎకరాలు ఉంది. తర్వాత ఏమో జాన్ చెట్టు ఒకటి ఉంది, ఆ గోటేటి రాఘవరాజు గారు కావాలని నాకు చెప్పింది, నన్ను ఎప్పుడన్నా కౌరించో 2 జాంకాలు ఇచ్చు. 13,000 ఎకరా 7 ఎకరాలెక్కడా? అది ఆయన పిల్లలు లేరు, ఆయన దత్తుడు, ఆ దత్తుడు అర్పేశాడు, ఆ దత్తుడికి పిల్లలు లేరు, ఆడో దత్తుడు ఇలా దత్తం చేసుకుని మొత్తం తవ్వ కొట్టుకుంటూ వచ్చేసాడు. రాజమండ్రి కాకినాడ మెడికల్ కాలేజీ కట్టినప్పుడు రాజమండ్రి పెద్ద డాక్టర్ గారు వెళ్ళి, మీ పేరు పెడతామన్న కాలేజీకి ఏదో ఇంత మాత్రం డబ్బు ఇవ్వండి, మీరు సమర్థులు, 13,000 ఎకరానికి ఆశాము. ఇప్పుడు 7 ఎకరాలు ఉంది, ఇల్లు ఉంది, ఓ జాన్ చెట్టు ఒకటి ఉంది. అంటే రాఘవరాజు గారు ఏమన్నారంటే, ఏమంటే నేను సంపాదించడానికి కాలేజీకి మీరు పేరు పెడతామని చెప్పాడు. తర్వాత హరిచంద్ర ప్రసాద్ సంతోషంగా ఇచ్చాడు, డాక్టర్ గారు వెళ్ళేవాడికి అది మంచి అవకాశం దొరికిందని శుభ్రంగా కాలేజీ గారు పేరు పెట్టేసుకున్నాడు. ఇచ్చిన డబ్బు తక్కువ, అది మనం ఏం చెప్పలేము. ఇచ్చిన డబ్బు తక్కువ, అక్కడ పేరేమో ఒక హరిచంద్ర ప్రసాద్ పేరు పెట్టేసుకున్నాడు. అంటే రాఘవరాజు గారిని గౌరవించడం కోసం కర్నూలు రాజు గారు రాజమండ్రి పెద్ద రాజు గారు వచ్చారనే దానికి అర్థం లేదు. ఇంకా అడిగి ఇచ్చి ధనవంతులు చాలా మంది, ఆ అవకాశం రాఘవరాజు గారికి ఇద్దామని వస్తే అది పట్టుకోలేకపోయారు అవకాశం. అందుకే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాం అంటే, ఈ గొడవ రోజులని జ్ఞాన భిక్ష, మన అమ్మవారిని అడగవలసింది ఏంటంటే జ్ఞాన భిక్ష అడగాలి. అంచేత మీరు అమ్మవారిని ఆరాధించేటప్పుడు మీరు మనం గ్రహించవలసింది ఏంటంటే, మన మనస్సు నిశ్చలంగా ఉండాలి, మన మనస్సు నిర్మలంగా ఉండాలి. అంటే సంవత్సరం పొడిగినా అమ్మవారిని ఆరాధించే మనకు శక్తి లేకపోయినా, ఈ 9 రాత్రులు అంటే నవరాత్రులు అంటే 9 రోజులు, ఈ 9 రోజులు అమ్మవారిని మనం ఆరాధించినా, ఈ 9 రోజులు మనం అమ్మవారిని ఆరాధించినా సంవత్సరం పొడిగిన ఆరాధించిన ఫలితం వస్తున్నాడు, అదే నవరాత్రి. సంవత్సరం పొడిగిన అమ్మవారిని ఆరాధించడం మంచిదే, ఆరాధిస్తూ ఉంటారు, కానీ సంవత్సరం పొడిగిన ఆరాధించే శక్తి లేకపోయినా ఈ 9 రోజులు నిష్ఠగా ఉండే అమ్మవారిని ఆరాధిస్తే సంవత్సరం పొడిగిన ఆరాధించినంత ఫలితం వస్తున్నది. ఇప్పుడు అమ్మవారు అంటే శక్తి, శక్తి లేకపోతే మనం ఏం పని చేయగలం? అమ్మవారు అంటే జ్ఞానం, జ్ఞానం లేకుండా ఏ పని చేయగలం? అమ్మవారు బుద్ధి రూపం, ఆడు లోపల ఈశ్వరుడు చైతన్య రూపంలో ఉన్నాడు, అమ్మవారి బుద్ధి రూపంలో మరి బుద్ధి బాగుపడాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి. మన బుద్ధి పార్వతీదేవి, మనలో ఉన్న ఆత్మ పురుషుడు, మన బుద్ధి పార్వతీదేవి, మనలో ఉన్న పురుషుడు శివుడు, మనలో ఉన్న పురుషుడు శివుడు. అంటే ఈ బుద్ధి బాగుపడకుండా మనకి పురుషుడు దొరకడు, లోపల ఆత్మ దొరకదు. అయితే ముందు బుద్ధి బాగు చేసుకో. మనం బుద్ధి బాగు చేసుకోకపోతే ఇంకెప్పుడు చూసినా దొక్కు. నీది ఇంటికాడ 100 కోట్లు ఉన్న దొక్కు. మీరు అసూయ నేర్చుకున్నారని కూడా కొంతమంది స్నేహాలు బట్టి అసూయ పుట్టుకతో వాళ్ళకి అసూయ ఉండదు. కొంతమంది పాడు స్నేహాలు బట్టి అసూయ నేర్చుకుంటారు. అసూయ నేర్చుకుంటారు కొంతమంది. అసూయని కొంతమంది ఏమో తర్వాత భోజనం కోసం అంచేపు ఇతరుల మీద ఆధారపడతారు. తల్లి కూతుర్లు కూడా బతుకున్నంతకాలం వాళ్ళకి ఏదో వాళ్ళకు ఉండాలి. అంటే దీనివల్ల బతుకున్నంతకాలం భార్యాభర్తలు కాదు, బతుకున్నంతకాలం వాళ్ళకి ఏదో ఉంటే, లేకపోతే ఏంటంటే ఇంట్లో లోకుగా చూస్తారు. లోకుగా చూసిన పర్లేదు. మనం ఇంకోవడమే తల్లి కూతురి మీద ఆధారపడినా, కూతురు తల్లి మీద ఆధారపడినా అది పైకి అనపైన వీళ్ళు మనం పోషిస్తున్నాం ఏదో అనుకుంటారు. అక్కడి నుంచి దుఃఖం ప్రారంభం. మన బుద్ధి మంచిది కాదు, అందుకు చెబుతున్నాను. అసలు మన బుద్ధి మంచిది కాదు, పార్వతీదేవి అనుగ్రహం లేదు కదా బుద్ధి బాగుపడతాను. మనకి దేవి అనుగ్రహం లేదు బుద్ధి బాగుపడతాను. అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నం లేదు. మనం ప్రయత్నం చేస్తామంటే ప్రయత్నం లేదు. అంటే అసూయ పడే వాళ్ళకి దుఃఖం ఎలా వస్తుందో, పొట్ట కోసం ఇంట్లో ఎవరి మీద ఆధారపడినా దుఃఖం వస్తుంది. వాళ్ళు ఏదైనా ఆక్షేపించి మాట్లాడతారు, సూటి పోటీ మాట్లాడతారు. అయితే చచ్చిపోయే వరకు ఎవరి దానికి ఉండాలకు లేచి దుఃఖం వస్తుంది. నీకు అర్థమవుతుంది ఎవరికో, లేకపోతే ఏదో రకమైన దుఃఖం వస్తుంది. అన్నం కోసం ఇంకోటి ఆధారపడితే దుఃఖం వస్తుంది. అసూయపడి వాళ్ళకు దుఃఖం వస్తుంది. తర్వాత కొంతమంది అతి కోటి ఇష్టం అంటారు. అలా వాళ్ళు కోపం వస్తే తిట్టేస్తారు, ఇంట్లోనే తిట్టేస్తారు, ఇదిలోనే తిట్టేస్తారు. తిట్టేసిన తర్వాత వాళ్ళకి అనవసరంగా తిట్టేసామని అనుకుని వాళ్ళు బాధ వస్తుంది. బాధ వచ్చి మళ్ళీ వాళ్ళు దుఃఖపడతారు. వాళ్ళకి దుఃఖం వస్తుంది. ఎవరికి తిట్టేసినప్పుడు తిట్టేస్తారు, తిట్టేసిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తారు. ఇది అనవసరంగా తిట్టేసామని నోరు పాడు చేసుకున్నాం. తర్వాత నోరు ఎప్పుడు పాడు చేసుకోకూడదు. మనం చెప్తే మంచి మాటలు చెప్పాలి, లేకపోతే నోరు మూసి పడి ఉండాలి. కానీ మన నోరు ఎప్పుడు చెడ్డ కోసం వచ్చి పనులు చేయకూడదు. మరి నోరు ఎప్పుడు పాడు చేసుకోకండి. మరి చెప్పి మాట్లాడితే మంచిగా చెప్పండి, వాళ్ళు వింటే వింటారు లేకపోతే లేదు. అంతేగాని మీరు దుఃఖం వచ్చి పనులు చేసుకోవద్దు. కదా ఇంకోటి మన శాస్త్రంలో అమ్మవారు ఇంకోటి చెప్పారు, అతిజాలి పనికి రాదని. అంటే మీరు ఇంట్లో వాళ్ళ పట్ల జాలిగా ఉండొచ్చు, అతిజాలి పనికి రాదు. అతిజాలి ఉంటే వాళ్ళు పాడైపోతారు. ఇంట్లో వాళ్ళైనా సరే కొంతమంది అతిగా గారం పెట్టేస్తే పిల్లలు పాడైపోతారు శుభ్రం. తర్వాత మనం ఎవరైనా చూసి అతిగా జాలి పడుతున్నాం అనుకోండి, అతిగా జాలి చూపిస్తున్నాం అనుకోండి, మనసు లోపల కడదు. దయ కూడా తగు మాత్రంగా ఉండాలి. దయ కూడా సమాజం పట్ల కదా, మీ కుటుంబం పట్ల కూడా. ఇప్పుడు మీ ఆయన అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, కానీ అతిగా ఉంటున్నారనుకోండి, చివరికి ఒక్కోసారి దుఃఖానికి కారణం అవుతుంది. అంటే అతి దయ, అతి జాలి, అతి ప్రేమ కుటుంబ విషయంలో కానీ సమాజం పట్ల కానీ పనికి రాదు. అంటే దానివల్ల మీకు నష్టం ఏంటి, అతిగా మేము జాలి చూపిస్తే నష్టం ఏంటంటే రెండు నష్టాలు, దుఃఖం వచ్చేస్తుంది. మీరు ఎవరి పట్ల అయితే అతి దయ జాలి చూపిస్తున్నారో, మీరు అనుకుంటున్న వాళ్ళు ఉండరు అనుకోండి, మీ ప్రేమ వల్ల దుఃఖం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. అంచేత మమత ఆసక్తి ఈ రెండు దుఃఖానికి కారణం. ఒకటి మమత, మీకు 1000 కోట్లు డబ్బున్న దుఃఖం వచ్చేస్తుంది. ఒకటి మమకారం, రెండు ఆసక్తి. ఇది అవి పని చేసాం అవుతుంది అవదు అని రోజు ఆసక్తి. ఆ పని ఫలితం మీద ఆసక్తి తోటి ఇంట్లో వాళ్ళ మీద మమకారం ఒకటి, అతిగా పెట్టుకున్నాం అనుకోండి మమకారం ఆసక్తి, రెండు అట్ల వల్ల కూడా దుఃఖం వచ్చు. మీకు 1000 కోట్లు డబ్బు ఉంటే దుఃఖం వచ్చు. మనం ఇంట్లో వాళ్ళ పట్ల కూడా సరిపడి ఉండాలి, దయ చూపించవచ్చు, ప్రేమగా ఉండొచ్చు, అతి పనికిరాదు. అతి అతిదే వెళ్ళిపోయాం కూడా మనం ఈ మనస్సు ఇంకా లోపల కలిసి బయటకు వచ్చేస్తాం. మనస్సుకి అంతర్దృష్టి రాదు, అంతర్ముఖం రాదు, ఇంక బయటకు వెళ్ళొచ్చారు. అతిగా దయపడటం కూడా అది ఆడు జ్ఞాన ఆత్మజ్ఞాన సంపాదన ఒకసారి అది అడ్డు వచ్చేస్తుంది. ఇందాక చిన్న విషయం మర్చిపోయాం, అది వెనక్కి వచ్చి అది చెప్పేసి ఎదురికి వెళ్ళిపోతాం. నిజమైన ఆయన ఆయన నిజమైన ఆయన ఎవడో దేవుడు, రియల్ హస్బెండ్. ఆయన ఎవడు? రియల్ హస్బెండ్. అంటే మరి ఇంట్లో హస్బెండ్ మాట ఏంటంటే ప్రపంచం ఎంత నిజమో మన దేహం ఎంత నిజమో ఇంట్లో హస్బెండ్ కూడా అంతే నిజం. ఇంట్లో హస్బెండ్ వ్యవహారిక నిజం. ఏమి లేదు, ఇంట్లో భర్త వ్యవహారిక నిజం. కానీ రియల్ హస్బెండ్ ఆయన ఈస్టర్డ్. ఆయన చెప్పాడు గీతలో నీ భర్తను నేనాను. ఆయన చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? మీ అందరికీ భర్తను నేనే అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే మీ అందరికీ భర్త అని చెప్పి మీ అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నానన్నాడు. అహమాత్మ కూడా కేశ సర్వభూత శ్రేష్ఠత అహమాదిశ్చ మధ్యంత భూతానామంత ఏవచ అది నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. మీ దేహం యొక్క ప్రారంభాన్ని పడించి నేను సోమర్థనంగా లేను, మొద్దిగా లేను, డన్స కాదు నేను. మీ అందరి హృదయాల్లో నేను ఉండి హృదయంలో ఉండి మీ శరీరాన్ని మీ శరీరము చెడిపోయిన గాలిపటాల్లో లేవు. ఏ రోజున ఏ గంటన మీరు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, మీ దేహంలో ప్రారంభం ఏంటి, పెళ్ళిళ్ళు ఎక్కడ ఇవ్వాలి, పుట్టిళ్ళు ఏంటి, అత్తోరిళ్ళు ఏంటి, ఎక్కడ బాధపడాలి, ఎక్కడ సుఖపడాలి, అంటే మీ దేహం యొక్క పూర్వం ఉన్న పుణ్యపాపాలను బట్టి మీ దేహాన్ని ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ మీ దేహాన్ని ప్రార్థన ఆడిస్తూ మీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా మీ అందరి హృదయాల్లోనూ ఉన్నాను, కానీ మిమ్మల్ని ఆడిస్తున్నాను అంటే నా ఇష్టం సార్ పిచ్చడి కింద ఆడించగల మీ దేహం యొక్క ప్రార్థన అనుసరించి ఆడిస్తున్నాను. ఇందులో రకరకాల ప్రారంభాలు, ఎవడ ప్రారంభం ఆడదే, కానీ ఇదంతా ప్రకృతే, ఎంత నిజమని కాదు, అదంతా ఆడిస్తున్నాను ప్రకృతిని బట్టి ఇలా ఆడిస్తున్నాను ఇదంతా. కానీ మీలో ఉన్న నిజమైన ఆత్మ, మీలో మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో ఒక సత్యం ఉంది, మీ హృదయంలో ఒక సద్వస్తం ఉంది, మీ హృదయంలో మీ శరీరం నశిస్తున్నా, ప్రకృతి మీ శరీరాన్ని నశింపజేస్తున్నా, నశించే సాగుతో సంబంధం లేకుండా, ఈ దేహంతో సంబంధం లేకుండా, మీ మనస్సు వికారాలతో సంబంధం లేకుండా లోపల ఒక చైతన్యం ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, అది నేనై ఉన్నాను. అది నేనై ఉంటాం కదా, అది మీరై ఉన్నారు. అయితే నేను ఎవరిని? మీరే. అంటే నేను నా భర్త ఒకడే, ఈ భర్త ఇంట్లో భర్త సెపరేట్, ఇంట్లో భర్త సెపరేట్. ఇది ఆ నిజమైన భర్త మనం ఒకటే ఉన్నాం. ఇంకా మీరు నన్ను ఎలా ఇడిచిపెట్టగలరు? ఇప్పుడు మీ అత్తగారిని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేయచ్చు, మీ అమ్మగారిని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేయచ్చు, మీ భర్తను విడిచిపెట్టాలంటే కానీ మిమ్మల్ని మీరు విడిచిపెట్టుకోలేరు కదా. నేను మీరే ఉన్నప్పుడు మీరు నన్ను ఎలా ఇడిచిపెడతారు? నేను మీకు వేరుగా ఉన్నాను అనుకోండి, నేను కోపం వస్తే నన్ను ఇచ్చిపెట్టేయచ్చు. నేను మీకు వేరుగా లేనప్పుడు, మీరు ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మ మీరై ఉన్నప్పుడు నన్ను ఎలా ఇచ్చిపెడతారు? ఇచ్చిపెట్టడం సాధ్యం కాదు. మీరు ఇతరులోంచి ఏర్పడగలరు, కానీ మీలోంచి మీరు ఏర్పడలేరు. అంచేత ఐ అండ్ మై హస్బెండ్ వర్బం, నేను మా ఆయన ఒకటే. ఈ ఇంట్లో ఆయన కాదు, ఇంట్లో ఆయన అంటే రోజుకో రకంగా ఉంటారు, ఇవన్నీ నిలబడి టిక్కెట్లు ఇది కాదు. ఇంట్లో ఆయన కాదంటే అసలు ఈస్టాడు మనకి భర్త ఎవడు, ఈస్టాడు ఆయన మనం ఒకటే. ఒకటే నోడితో అంటే సరిపోదు కదా, అది అనుభవంలోకి రావాలి, అది కడసారి జన్మ. ఈ ఊరికి నోడితోటి చిలక పొరుకులు లేక ఏదో పుస్తకం చదివేసి నోడితోటి అంటే కొరకు లోపల అది భగవంతుడు చెప్పేది, నేను మీరు ఒకటే అంటున్నాడు. ఎవరు? ఈశ్వరుడు. మీరు నేను ఒకటే. ఆ ఒక్కటి అనేది అనుభవంలోకి రావాలి. ఆ ఒక్కటి అనేది అనుభవంలోకి వచ్చే వరకు మిమ్మల్ని భయం వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, కోపం వెంటాడుతుంది, రాగద్వేషాలు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఇష్టం ప్రమాదమే, అది ఇష్టం కూడా ప్రమాదం. మీరు అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎవరికి జ్ఞానం వైపు ముఖం తిరగటలేదు. వ్రతాలు చేసుకున్నోళ్ళు చేసుకోండి, జపాలు చేసుకున్నోళ్ళు, గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, కొత్త గుళ్ళు కట్టేవాళ్ళు. ధ్యానం మాకు అరగంట ఎందుకు ఆలస్యమైందంటే భగ్గేశంలో రామాలయం ఏదో పునరుద్ధరణ చేస్తున్నారు, అందుకు ఆప్ చేశారు, అందుకు ఆలస్యమైంది అరగంట. అక్కడ భగ్గేశంలో ఆగం. ఇప్పుడు ఈ ఉన్నాయి గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, తర్వాత ఏమో ఏదో వ్రతాలు చేసుకుంటే జపాలు చేసుకోండి, ఇవన్నీ అందరూ పుణ్యం కోసం చేసుకుంటున్నారు కానీ ధ్యానం ఎవరికి అక్కర్ల. ఎవడో మాట ఎందుకు మీ మాటకు మీకు జ్ఞానం కావాలి అక్కరాదు. అంటే పుణ్యం చేసుకుంటే మళ్ళీ గొప్ప గొప్ప జనములు వచ్చేస్తే అక్కడ బూర్లు అయ్యి బాగా తినొచ్చు. అంచేపు ఇంద్రియాలు కూడా పెద్ద స్వర్గలోకంలోకి వెళ్ళిపోవచ్చు. పుణ్యం చేసుకుంటే స్వర్గలోకాలకు వెళ్తారు, ఆ మాట నిజం. అంతేకాని పుణ్యం బంగారపు సంఖ్యలని మనకు తెలియటం లేదు. పుణ్యం బంధిస్తుంది, పాపం కూడా బంధి. పాపం 80 సంఖ్యలు, పుణ్యం 104 సంఖ్యలు. అది బంధిస్తుంది, ఇది బంధిస్తుంది. ఒకవేళ మీకు పుణ్య ఫలం చూంటే రోజులు బాగా వెళ్ళిపోతాయి, పాపాలు చూంటే రోజులు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాల ప్రవాహంలో అది పోతుంది, కాల ప్రవాహంలో ఇది పోతుంది. కానీ ఆత్మజ్ఞానం మటుకి మీరు సరే అది అదే కదా, ఆత్మజ్ఞానం మటుకి మీ మనస్సుకి, మీ ఇంద్రియాలకి, మీ బుద్ధికి అందనటువంటి శాంతిని మీకు అందజేస్తాం. అది అలౌకిక శాంతి, అభౌతిక శాంతి. మీరు సంవత్సరాల తరబడి ప్రయత్నం చేసి సాధించలేని గురువు సన్నిధిలో కొన్ని నిమిషాల్లో పొందుతారు ఆ పరమ శాంతి. అది మీకు తెలుస్తానుంది. ఈ శాంతి మన ఇంద్రియాలకు సంబంధించింది కాదు, మన ఇంటికాడ ఉన్న డబ్బుకు సంబంధించింది కాదు, అది లోకానికి సంబంధించింది కాదు, అది అలౌకికమైంది. ఈ లోకానికి మనోదేహంలో సంబంధించింది కాదు. ఈ శాంతి అనేది స్వతంత్రంగా ఉంది అని అనుభవానికి మీరు చెప్పక్కలే, అనుభవానికి మీకు తెలుస్తాను. అది గురువు మీకు ఇచ్చే అనుగ్రహం. మీరు మనుషులు చాలా బోగా అనిపిస్తారు కదా, ఆ శాంతి పరమాత్మ తాలూకు గురువు అనుగ్రహంలో ఇచ్చే శాంతి. ఇది వరకు మనం అనుభవించే భోగాలకి ఈ శాంతికి సంబంధం లేదు. ఇది స్వచ్ఛమైనది, స్వతంత్రమైనది. ఇది నీళ్లు కలపని పాలు లాంటిది. అది స్వచ్ఛమైంది, అది అనుభవంలోకి వచ్చేందుకు మీకు తెలుస్తూ ఉంటాం. అంటే మీ డబ్బు ఇవ్వలేనిది, మీ అధికారం ఇవ్వలేనిది, మీ చదువు ఇవ్వలేనిది ఆ గురువు అనుగ్రహం వల్ల సాధ్యం అవుతుంది. గురువు మనల్ని ప్రేమించడం వేరు, మనం గురువుని ప్రేమించడం వేరు. గురువు మనల్ని ఎన్నుకోవటం వేరు, మనం గురువుని ఎన్నుకోవటం వేరు. మనం గురువుని ఎన్నుకుంటే రోజుకో గురువుని మారుస్తూ ఉంటాం, పార్టీలు మార్చడం. మనమే గురువే మనల్ని ఎన్నుకున్నప్పుడు ఒకరు మారుద్దామనే సాధ్యం. ఎప్పుడో కోపం వచ్చి దూరంగా ఉంటే సాధ్యం కాదు. కనపడని సంకెళితో, కనిపించే సంకెళ్ళు అయితే మనం బద్దలు కొట్టేసుకుంటాం, కనపడని సంకెళితో మనల్ని బంధించి ఉంటాడు. ఎప్పుడు మోక్షం పొందే ఆడు గురువు. మీరు ఏదో కాలక్షేపం కోసం వెనకండి, ఇది సీరియస్ సబ్జెక్ట్. ఇది అది జ్ఞానానికి మించిన వస్తువు లేదు, జ్ఞానానికి మించిన పవిత్రం లేదు, జ్ఞానానికి మించిన పవిత్రత లేదు, సంపద జ్ఞానానికి మించిన సంపద లేదు. మీకు అర్థమవుతుంది? పైగా చెలనేది అది, అది పైగా శాశ్వతమైన మోక్షాన్ని, నిర్వాణ స్థితిని కలగజేసేది. ఐన్స్టీన్ అన్నాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని భక్తులు కదా, సైంటిస్ట్ అని. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిజిస్ట్, గొప్ప ఫిజిస్ట్, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. ఆయన 1955 వరకు బతుకున్నాడు. మరి ఢిల్లీ కూడా ఒకసారి వచ్చాడు. ఆయన అన్నాడు, ఎవరికి జ్ఞానం అక్కర్లేదు, అలా ఆయన మనుషులు పట్టుకు తిట్టడం అవసరం. ఇప్పుడు రూపాయి విలువ తెలుసుకున్నాడు, రూపాయి సంపాదించుకుంటున్నాడు, నీకు అర్థమవుతుందా? బంగారం విలువ తెలుసుకున్న వెళ్ళి బంగారంలో కొనుక్కున్నాడు, బంగారం కొనుక్కుంటున్నారు కదా, బజార్లో పడి బంగారాలు కొనుక్కుంటున్నారు. రూపాయి విలువ తెలుసుకునే వాళ్ళు రూపాయి సంపాదించుకుంటున్నారు కదా. అమెరికా లేదు మరి రూపాయలు సంపాదించుకోవడానికి, ఏదో సంపాదించుకున్నారు మంచిదే. కానీ జ్ఞానం విలువ తెలియటం లేదు కాబట్టి జ్ఞానాన్ని ఎవడో సంపాదించాలి అని మనుషులను తిట్టకండి అన్నాడు ఆయన. ఇష్టం మీకు ఆ సబ్జెక్ట్ మీద విలువ తెలుస్తుంటే మీరు సంపాదించుకోవాలని బుద్ధి పడుతుంది. డబ్బు సంపాదించుకోవడానికి మీరు మీతో ఎవరైనా చెప్పాలా? ఎవరైనా చెప్పాలా? ఎవరు చెప్పక్కర్లేదు. డబ్బుంటే భోగాలు వస్తాయి, డబ్బుంటే డాబా కట్టుకోవచ్చు, డబ్బుంటే చిన్నకారు కొనుక్కోవచ్చు, డబ్బుంటే అన్ని సంపదలు వస్తాయి, మనకి నచ్చిన బట్ట కట్టుకోవచ్చు, డబ్బుంటే బజార్లో సైకిల్ అని తెచ్చి ఇంటికాడ పడేసుకోవచ్చు, డబ్బుంటే మీకు డబ్బు వల్ల వచ్చే అవసరాలు మీకు తెలుస్తాయి. కానీ మీరు డబ్బు సంపాదిస్తే మీ చుట్టాలు మిమ్మల్ని గౌరవిస్తారు. అంతకుముందు సుబ్బమ్మ అంటే ఇప్పుడు సుబ్బమ్మ గారు అంటారు. మీరు డబ్బు బాగా సంపాదించు. అంతకుముందు సుబ్బమ్మ సుబ్బమ్మ అంటారు అనుకోండి, మీరు డబ్బు సంపాదించాక సుబ్బమ్మ గారు అంటారు. ఈ డబ్బు వల్ల ఈ మహిమలన్నీ జరుగుతాయి కదా. డబ్బు అందరూ డబ్బు సంపాదించుకుంటారు ఏమండి. అలాగే బంగారం కొని పడేసుకుంటున్నారు. తక్కువ రేట్లు వస్తే బంగారం పడేసుకుని మళ్ళీ ఎక్కువ రేట్లు ఇస్తాను. కొంతమంది ఇంట్లో పెట్టుకోవడానికి బంగారం అమ్మరు. అండ్ తక్కువ రేట్లు కొనేసి మనం ఎక్కువ రేటు ఇచ్చాక అమ్మేసుకుంటాం. అది వడ్డీ వ్యాపారం కంటే లాభం. కొంతమంది 400 కావచ్చు 500 కావచ్చు కొనేసుకుంటారు. ఇప్పుడు తక్కువ రేటు అంటే వస్తువులు చేయించుకుందామని కాదు, అలా పెట్టేసి మరి రేటు ఎక్కువే కొనేసుకుంటారు. మీకు 2 రూపాయలు వడ్డీ కంటే బాగా కడుతుంది. ఇంకా 2 రూపాయలు వడ్డీ పోతే పోవచ్చు. అది చెప్పలేక దివాలా తీస్తే మొత్తాన్ని పోతుంది. బంగారం పోదు కదా, మీరు ఎక్కడైతే దాచేసుకుంటారు లాకర్లు అక్కడ. ఇప్పుడు దొంగలు కూడా ఎవరికి ఏం కెచ్చటారు. ఇప్పుడు ఇంటికెళ్తే వాళ్ళకి ఏం దొరకటలేదు. పాప అందరూ లాకర్లు పెట్టేసుకుంటే దొంగలు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమంటే మీ ఇంటికాడ ఏదో ఉందని వచ్చాం, ఏం కనపట్టాలని వాళ్ళు గోళ. దొంగలు బట్టి దొంగలు గోళ. ఇళ్ళకాడ ఏం దొరకటలేదు, బజార్లో చెప్పుకోవడం వీళ్ళందరూ ధనవంతులని చెప్తున్నారు. ఇంటికాడ ఏం దొరకటలేదండి. పప్పు దాకానే అన్నం దాకా దొరుకుతుంది, ఇంకేం కనపట్టాలని వాళ్ళు గోళ. 10 మంది అడిగేస్తారు, ఇంట్లో ఏమి లేదని బాబు కొంచెం కాఫీ కాచి పెట్టని వెళ్ళిపోతా ఉంటున్నారు దొంగలు. ఇంట్లో ఏమీ దొరకటలేదు, మీ బట్టలన్నీ మేమేం చేసుకుని కాఫీ కాచి పెట్టని వెళ్ళిపోతా ఉంటున్నారు. అందరికీ బ్యాంకింగ్ హ్యాబిట్ వచ్చేసింది, అందరూ బ్యాంకులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంట్లో వచ్చిన దొంగలు బాధపడుతున్నాను చేత వాళ్ళకి ఏం దొరకటలేదు. అది జ్ఞాన సంపాదన లేదు మనకు అసలు. మీరు పుణ్య ప్రతి వాళ్ళు గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు, వ్రతాలు చేసుకున్న వాళ్ళు, జపాలు చేసుకున్న వాళ్ళు పుణ్యం సంపాదిద్దాం పుణ్యం అంటే మన గమ్యం పుణ్యం సంపాదించుకుంటే మంచి జన్మం వస్తుంది. మంచి జన్మం వస్తే భోగాలు అనుభవించవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు. ఇలా క్యాలిక్యులేషనే. కానీ ఆత్మజ్ఞానం ఏదైతే నిజమో, ఏదైతే సత్యమో, ఏదైతే కాలాలతో సంబంధం లేకుండా, భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్తు కాలం కాలంతో కర్మతోటి సంబంధం లేకుండా, ఏదైతే స్వతంత్రమైన వస్తువు, ఏదైతే నిజమో, దాని ఎందుకు మన మనస్సు మళ్ళటం లేదు. అది పొందుతాము పొందాం వదిలేయండి. దాని మీద కాంక్ష లేదు. ఆత్మజ్ఞానం పట్ల కాంక్ష లేదు. ఆ కాంక్ష కలగటానికే సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యం ఎందుకు పెట్టారంటే ఆ జ్ఞానం విలువ తెలియటానికి. ఆ సజ్జన దగ్గర కూర్చుంటే జ్ఞానం విలువ తెలుస్తుంది. అప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని బుద్ధి కలుగుతున్నారు. ఆ బుద్ధి కలగటానికి అమ్మవాడు కలిగి ఉండాలి. లోపలన సత్యం, లోపలన పురుషుడేమో 5, 6 మనం ఉన్న బుద్ధి పార్వతి. అమ్మవారి దయ ఉంటే మన బుద్ధి బాగుపడుతుంది. మనకు అన్నిటికంటే మన బుద్ధి మనం బాగు చేసుకోవాలి. మన బుద్ధిని మనం బాగు చేసుకోవడం కంటే మించిన పనే ఉంది లోకంలో. ఇప్పుడు నీకు అన్ని ఉన్నాయనుకోండి, రూపాయలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి. కానీ బుద్ధి పాడైపోయిన తర్వాత ఏం చేసుకుంటాను? పిచ్చోడు డబ్బు ఏం చేసుకుంటాడు? ఒక పిచ్చెక్కిందండి, అడికి 100 కోట్లు ఉందా, డబ్బు ఏం చేసుకుంటాడని పిచ్చోడు. మీరు బుద్ధి పాడైపోయిన తర్వాత ఇంట్లో ఉంటే మటుకు ఏం చేసుకుంటారు మీరు? అది బుద్ధిని కాపాడుకోవాలి. మనం బుద్ధిని కాపాడుకోవాలి. శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఒక తాగేసి మీ కారు నడుపుతా అంటే ఎలా ఉంటుందో, మీ బుద్ధి పాడైపోయిన మీ శరీరం నడక అలాగే ఉంటుంది. తాగేసి ఇప్పుడు యాక్సిడెంట్ అని తాగే డ్రైవింగ్ చేయటం వల్ల రైలు డ్రైవర్ని ఇద్దరు పరీక్ష చేస్తారు. అది తాగేసి క్యాబిన్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు తాగుడు తగ్గిపోయింది. వాళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళు, పూర్వం చదువులేని వాళ్ళు డ్రైవింగ్ ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని కూడా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు తాగారేమంట, తాగేసి ఇప్పుడు చాలా మంది డ్రైవర్లు తాగేసి డ్రైవ్ చేయటంలే. ఈ సెల్ ఫోన్లు మాట్లాడటం డ్రైవింగ్లో, సెల్ ఫోన్లో మాట్లాడకూడదు కారు డ్రైవర్ ఇప్పుడు. తర్వాత ఏమో ఇంకోటి సెల్ ఫోన్లు మాట్లాడటం, తాగేసి డ్రైవ్ చేయటంలే చాలా తాగేసే కారు నడిపితే ఎలా ఉంటుందో, మన బుద్ధి పాడైపోయిందో మన శరీరాన్ని నడుపుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఆ కారుకి యాక్సిడెంట్ ఎలా అవుతుంది, మనకు కూడా యాక్సిడెంట్లో పడిపోతుంది. అసూయ దుఃఖ కారణం అతిగా దయ చూపించడం, ఇంట్లో వాళ్ళు పట్టిన బయట డ్యూటీ చేయాలంటే అందుకే అతిగా జాలి చూపిస్తామని కూడా మీరు ఇంట్లో వాళ్ళ మీద అప్పుడు మీ మనస్సు ఇంకా లోపల కలదు, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళము. చివరికి మీరు మంచం పట్టాక చూస్తామని గ్యారంటీ లేదు. అంటే మన జాగ్రత్తగా మనం ఉండాలి. ఇప్పుడు నాకు చూస్తే మంచిదే, చూడకపోయినా మనం రెడీగా ఉండాలి, మనసు ప్రిపేర్ అయిపోవాలి. అంటే వాళ్ళు చూస్తారని మనం కనిపెట్టుకుండా పోతే వాళ్ళు చూడకపోయినా మనకు దుఃఖం రాదు. ఇప్పుడు ఓల్డేజ్ హోములు కూడా అవసరం. మన పాతాల మీద నుంచి చేయొచ్చాడు ఒక 50 మందికి ఓల్డేజ్ హోములు కడతానంటాడు. 50% 50% మొత్తం భోజనాల ఖర్చు అన్ని ఖర్చులు 50% నేను భరిస్తాను, 50% వాళ్ళు భరించుకుంటే సరిపోతుంటాడు. ఓల్డేజ్ హోములు కూడా ఇప్పుడు అవసరం. అంటే అమ్మవారు, అమ్మవారిని కూడా మనం గౌరవంగా చూసుకోవాలి. అమ్మవారిని కూడా అమ్మవారి పట్ల గౌరవం, ప్రకృతి అమ్మవారు అంటే ఆ ప్రకృతి, మన శరీరంలో వచ్చే మార్పులు అనేట్లకి అమ్మవారే కారణం. ఇప్పుడు వేదంలో శరీరంలో రేపు ఉండదు, సంవత్సరం అందుకే 10 ఏళ్ల కింద మీరు ఎవరినైనా చూస్తే మళ్ళీ ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేరు, ఇంకా శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. ఇది అన్నిటికీ అమ్మవారు ప్రకృతి కారణం. అమ్మవారు అంటే ప్రకృతి. ప్రకృతి అంటే నశింపు చేసేది. ఆ రోజు కాదు, ఆ రోజు ప్రతిదీ మన కనిపించేది ప్రతిదీ నశిస్తుంది కదా, ఆ నశింపు చేసేదే ప్రకృతి. నాశంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా కాలాచీతంగా కాలానికతీతంగా కర్మకతీతంగా ఉన్నాడు లోపల ఉన్నాడు, వాడే పరమేశ్వరుడు, వాడే పరమాత్మ. అంచేత మనం అందరం పవిత్రం అవ్వాలి. ఏమవ్వాలి? పవిత్రం. ఎందుకు పుణ్యం సంపాదించుకోవాలి, జ్ఞానం మాట ఎదురైంది. పుణ్యం సంపాదించుకోవడం మనం అందరం పవిత్రులు అవ్వాలి. మన మనస్సుకి బుద్ధికి ప్యూరిఫికేషన్ ఉండాలి. అర్థం ఎంత అర్థం స్వచ్ఛంగా ఉంటే మన ముఖం ఎంత బాగా కనిపిస్తుందో, మనం పవిత్రులైతే మన హృదయంలో సద్వస్తు మనకు అలా గోచరిస్తుంది. అంటే మనకు కనీసం మనం అందరం పవిత్రులు అవడానికైనా మనం కృషి చేయాలి. మాటలో కానీ చేతలో కానీ ఆలోచనలో కానీ అహంత రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలి, నోరు పాడు చేసుకోకూడదు. ఆలోచనలు వస్తున్నాయని కూడా మనకు తలంపులు ఎటువంటివి వస్తున్నాయో చూసుకోవాలి. కానీ రోజువారి మన బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉందో, రోజువారి ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. బహు జాగ్రత్తగా ఉండాలి జీవిత విధానంలో, బిహేవియర్లో బహు జాగ్రత్తగా ఉంటేనే కానీ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పాత్రలు అవ్వరు. మీ ఇంట్లో కూడా పార్టీలకు చేరిపోకండి. ఇద్దరినీ సమానంగా గౌరవించాలి. మనం శివాలయానికి వెళ్ళాలనుకోండి, అమ్మవారి దర్శనం చేయాలి, శివుడి దర్శనం చేయాలి. అలా మీ ఇంట్లో కూడా ఏదో పార్టీ గ్రూప్కి చేరిపోకండి. సరసానికి ఇప్పుడు ఏదో గ్రూప్కి వెళ్ళిపోతున్నారు, ఏదో పార్టీకి వెళ్ళిపోతున్నారు. మీరు సమానంగా గౌరవించండి. తల్లిదండ్రులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మీకు అనవసరం, మీరు ఇద్దరిని సమానంగానే గౌరవించండి. అంటే వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మనకెందుకు, భగవంతుడు చెప్పినట్టు చేస్తే ఆయన దైవిక పాత్రులు అవుతారు. ఇప్పుడు మీ నాన్నగారికి ఆస్తి ఎక్కువ ఉందనుకోండి, మీ అమ్మగారి పేరు మీద 30 ఎకరం ఉందనుకోండి, అందరూ అమ్మవారికి అమ్మ తరఫు వెళ్ళిపోతారు. నాన్న తరఫున ఏముంది ఇచ్చి ఏ బూడిది పంచి పెడతారని అందరూ వెళ్ళిపోతారు. అది మీకు తెలుస్తుంది కదా, ఇళ్లలో ప్రతి ఇంట్లోనూ పార్టీ. అయితే అమ్మవారి దేవీ నవరాత్రుల టైంలో అమ్మవారిని మనం స్మరించుకోవడం లేదు, వచ్చి లాభం ఏంటి, పవిత్రులు అవుతాం. ఏమవుతాం? పవిత్రులు అవుతాం. మీరు సబ్జెక్టు బాగా అర్థం చేసుకోండి. మీరు సబ్జెక్టు బాగా అర్థం చేసుకుంటే మీకు రుచి కలుగుతుంది దాని మీద. దేని మీద? సబ్జెక్టు మీద. ఆ రుచి కలుగుతుంది. ఆ రుచి కలిగితే మీరు ఇంక విడిచిపెట్టలేరు. ఆత్మ ఇప్పుడు మీరు చాలా సుఖాలు అనుభవిస్తున్నారు, కానీ ఎప్పుడైనా ఆత్మసుఖం, ఒక ఆత్మసుఖం ఎప్పుడైనా మీరు ఆ రుచి చూశారనుకోండి, మళ్ళీ మధ్యలో పోవచ్చు, అది పెరమనెంట్ అవ్వదు. పోయినా ఇది వరకు ఆత్మసుఖం చూశాం కదా, ఇలా ఉంది కదా, మళ్ళీ దాన్ని పొందాలి, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఒకసారి రుచి చూడటం మంచిది, అది ఇట్టింది కదా, మళ్ళీ దాన్ని పొందాలని ప్రయత్నం, మళ్ళీ దానికోసం మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అది మీరు ఆత్మజ్ఞాన సంపాదన జయం. ఆత్మజ్ఞానం అంటే మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు ఎరుక సంపాదించు. అంటే ఇదంతా బ్రహ్మంలో, సృష్టి అంతా బ్రహ్మంలో. ఈ నామరూపాలన్నీ అమ్మవారి స్వామి అమ్మవారిలోంచి వచ్చి, ఇప్పుడు ఇక్కడ ఎన్నో నామరూపాలు చూడండి, ఇవన్నీ అమ్మవారిలోంచి వచ్చి నామరూపాలని, అమ్మవారి నుంచి అంతా మాయ, నామరూపాలన్నీ మాయ, ఇవన్నీ అమ్మవారిలోంచి వచ్చి. ప్రతి రూపం ప్రతి నామం కూడా మాయ. మాయ దారి ఇవ్వకుండా మనకు భగవదానుభవం కొరదు. తెలదా ఇష్టాలు అయిష్టాలు కూడా మాయ, ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి చూడండి, అది కూడా మాయ, రాగద్వేషాలు కూడా మాయ. సరే భగవాన్ మాటలు కొంచెం చెబుతున్నాడు కూడా అని చెప్పి అమ్మవారికి ఈ వారం రోజులు అమ్మవారికి మీ గుడి దగ్గర ఉంటే ఏదో ఒక రోజు రెండు రోజులు మీరు అమ్మవారి దర్శనం చేసుకోండి. ఏదో కనీసం ఒక రోజు చక్ర పొంగలు పెట్టి, చక్ర పొంగలు అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారే, సరస్వతీదేవి అమ్మవారు, పార్వతీదేవి, ఏ అమ్మవారిని ఆరాధించినా పర్లేదు. ఏదో రోజుని మీరు అమ్మవారికి ఈ వారం రోజులు చక్ర పొంగలకి అవి చక్ర పొంగల్ నైవేద్యం పెట్టింది, మీకు అవకాశం ఉన్నాడు, పెద్ద ఎక్కువ అక్కర్లేదు, కొంచెం పెట్టి చక్ర పొంగల్ నైవేద్యం పెట్టింది. తర్వాత ఇక్కడ ఎవరో భక్తులు చెబుతున్నాడు భగవంతుడు, నేను 20 సంవత్సరాలు సాధన చేస్తున్నాను కానీ ఏమి అభివృద్ధి కనిపించడం లేదు, చేతి 20 ఏళ్ళు చేస్తున్నాను ఏమి అభివృద్ధి కనిపించడం లేదు అంటున్నాడు. అసలు మా ఎక్కడని చెప్పమంటారు, అది వాడు ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం సంపాదించాడు. ఆ గీతలో ఏం చెప్తాడంటే, మీ హృదయంలో ఉన్నాను, ఎప్పుడు ఇప్పుడు ఉన్నాను, హృదయంలో ఎప్పుడు ఉంటాను, పూర్వం ఉండటం, ఇప్పుడు ఉండటం, భవిష్యత్తులో ఉండటం అలా కాదు. మీరు కాలాన్ని మీరు విభజించుకుంటున్నారు, నేను లేని కాలం అంటూ లేదు. మీరు లోపల అనుగ్రహం, దేవుని అనుగ్రహం పొంది దేవుణ్ణి పొందారనుకోండి, లోపల మీకు కొత్తగా వచ్చేది దేవుడు అనిపిస్తాడు, కానీ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్న వస్తువు ఇప్పుడు మీరు ఎరుకులోకి వచ్చింది అంతే. కొత్తగా ఏదో జ్ఞానం పొందేసినట్టు ఉంటుంది, అదే కాదు. ఆ వస్తువు తాలూకు మీకు అనుభవంలోకి వచ్చేటప్పటికి కొత్తగా పొందామని మీకు అనిపిస్తుంది, కొత్తగా పొందాం కదా, మీకు తెలియనప్పుడు కూడా ఆడు అక్కడే ఉన్నాడు. తెలిస్తే దుఃఖం, తెలియకపోతే దుఃఖం, తెలిస్తే సుఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే శాంతి, తెలియకపోతే దుఃఖం, తెలిస్తే ఆనందం, తెలిస్తే శాంతి. మీరు ఒక మాట, మీరు 20 ఏళ్ళు కష్టపడుతున్నారు, 30 ఏళ్ళు కష్టపడతానికి ఇది బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. ఏదో 30 ఏళ్ళు కష్టపడుతున్నామంటే ఏదో కలిసి వచ్చిందో, 50 ఎకరం పొలం కొనుక్కున్నాం, అటువంటి మాటలు కాదు. 30 ఏళ్ళు కష్టపడుతున్నామంటే చాలా కష్టపడుతున్నామంటే 50 ఎకరం పొలం కొనుక్కున్నామంటే మనం అక్కడికి వెళ్ళి తుని సైడ్కి వెళ్ళి 50 ఎకరం పొలం కొనుక్కున్నాం. అది విశాఖపట్నం కొనుక్కుంటే కొనుక్కోండి, మీకు డబ్బులుంటే కొనుక్కోండి. సాధన అంటే మనకు అర్థం అవుతుంది, సాధన అంటే సంపాదించడం కాదు. మీరు సంపాదించుకోండి, మీకు అవకాశం ఉంటే సంపాదించుకోండి, అది కాదు. ఈ లోకం విషయం కాదని చెప్పేది ఇక్కడ. సాధన అంటే ఏంటంటే మనలోని చెడ్డని కాల్చి భూమి చేయటం సాధన. ఏమని మీరు ఏది చెడ్డలేదనుకుని మరి దేవుడు లోపల దేవుడు మీకు ఎందుకు కనిపించడం లేదు? అందరూ ఎవరు చూసినా నేను మంచివాడు, నేను మంచివాడు, నేను నిజంగా మంచివాడు అయితే మీకు దేవుడు దర్శనం ఎందుకు ఇవ్వటలేదు? మేము మడి బట్టలు కట్టుకున్నాం, మేము మడి బట్టలు కట్టుకున్నాం, మేము మడి అందరూ మడి బట్టలే. మేము మంచివాళ్ళు, మేము నిజంగా మీరు అందరూ మంచివాళ్ళు, మీరు అందరూ మంచివాళ్ళు అయితే మీ హృదయంలో దేవుడు మీకు ఎందుకు దర్శనం ఇవ్వటం లేదు? మీరు బుద్ధిమంతులు అయితే, మనం బుద్ధిమంతులు కాదు, మనం బుద్ధిమంతుడు అయితే దేవుడు ఒక క్షణం మనం తెలియటం ఒక క్షణం నేర్చాడు. రామకృష్ణ పరమహంస గారు అన్నారు, అసలు మీకు బుద్ధి ఉండి దేవుడిని తెలుసుకోవడం ఒక అడిగి ఎదురకిస్తే అయ్యో పాపం వీళ్ళు నా కోసం ఒక అడిగి వేశారు అని 9 అడుగులు ఎదురుకు వస్తారు. మనకి దేవుడు 10 అడుగుల దూరంలో ఉన్నాడు అనుకోండి, మనకి ఒక మంచి వాళ్ళం బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు దేవుడు ఎందుకు కనబడటం లేదు అంటే మీరంటే ఇష్టం లేదు అడిగి, దేవుడు మీరంటే ఇష్టం లేదు, మీరంటే ఇష్టం లేదు అంటే దేవుడు ఎలా అవుతాడు? సాధన అంటే చాలా మంది తెలియట్లేదు. ఏదో ఒక ఇంద్రియాలు ఉన్నాయి మనకి, చేతులతోటి పూజ చేసుకోండి, చేతులతోటి పూజ చేసేద్దాం, నోరుతోటి స్వస్త్రం చేసేద్దాం, ఇదే కూడా బజారు కూడా ఉంటుంది. చేసుకోండి మంచిదే, ఇంద్రియాలు మన ఇంద్రియాలు అలా బజార్లోకి వదిలేసి బదులు దేవుడి పరంగా పూజ చేసుకోవడం, నాలుగుతోటి దేవుని స్మరించుకోవడం, చేతులతోటి పుష్పాలు పెట్టుకోవడం, కాళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడి చుట్టూ తిరగటం, ఈ బజార్లో తిరిగే బదులు గుడి చుట్టూలో తిరగటం మంచిది కాదు. ఇప్పుడు మనం బట్ట కొట్లు చుట్టూ తిరిగిపోయి దేవుడి చుట్టూ తిరగటం మంచిది. అసలు ఇంద్రియ మనకి ఏ సాధన అంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఏదో కష్టపడితే వచ్చేస్తే కష్టపడితే వచ్చే మనలో ఉన్న కుళ్ళు మీకు అర్థమవుతుంది, మనలో ఉన్న పెంట, మనలోని బలహీనతలు, మనలోని వేరుతనం మీకు అర్థమవుతుంది. ఎన్నో జన్మల నుంచి వస్తున్న పేరుగిపోయినటువంటి లోటుపాట్లు, మనలోని బలహీనతలు అని బయటికి లాగి కాల్చి బూడి చేసుకుండా బూడి చెయ్యకపోతే ఎవరికే ఆత్మజ్ఞానం రాదు. ఇది వదిలేసి ప్రతివాడు మేము మంచివాడు అని అది చేస్తాం ఇది చేసి ఏం చేయటం, ఏం చేస్తారు లోపల పెంట అంత అక్కడ ఉంచుకో. మనకు అసూయి పోలేదు, భేద బుద్ధి పోలేదు, భయం పోలేదు, కోరికలు పోలేదు. ఎక్కడ పెద్ద గడ్డిమేటు కనిపిస్తే ఆ గడ్డిమేటు నాకే కావాలనుకుంటున్నాం. పైగా వీటితో పాటు దేవుడు కూడా కనపడాలి మనకు. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని చూసినట్టు, ఇంకోటి భీమవరం వెళ్ళి శివాలయంలో శివుడిని చూసినట్టు, పెత్తకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఇలా చూసేద్దాం అనుకుంటున్నారు. చూడటానికి మీరు దేవుడు మీకోసం ఇలా మీ కళ్ళతో చూడబడేవాడు కాదా, కళ్ళ దేవుడు కళ్ళ చేత చూడబడేవాడు కాదు. మీకు అర్థమవుతుందా? మీ కళ్ళతో మీరు చూస్తే కళ్ళతో చూడబడేవాడు ఎవరు చూస్తారు? మీ మనసు చూస్తుంది. కళ్ళ మీ కళ్ళతో చూడబడే దేవుడు ఎవడన్నా కాదు. నిజంగా మీ కళ్ళకి దర్శనం వచ్చు రాముడు, రా ఎవడో దేవుడు, అది మీ మనస్సు ఎంత నిజమో మీకు కనిపించే దేవుడు కూడా అంతే నిజం. మీకు దేవుడు ఎప్పుడైనా దర్శనం వచ్చు నేను కాదంటలేదు, కానీ మీ మనస్సు ఎంత నిజమో కళ్ళ ద్వారా మీ మనస్సు కళ్ళ ద్వారా చూసి మీ మనస్సు ఎంత నిజమో మీ కళ్ళకు చూసి కనిపించే దేవుడు కూడా అంతే నిజం. ఆయన వరాలు ఇవ్వచ్చు, మీరు పుచ్చుకోవచ్చు, అన్ని ప్రకృతి కూడా. అసలు సాధన అంటే చాలా మందికి అర్థమైపోవడం కారణం అంటే ఇది ఎక్కడికి వెళ్తాం, ఇది అది కొనేసుకున్నట్టు, ఇది కొనేసుకున్నట్టు, పొలం కొనుక్కున్నట్టు, బంగారం కొనుక్కున్నట్టు, ఇది కట్టుకున్నట్టు మోక్షం కొనేసుకుందాం అనుకుంటున్నారు. ఈడు 20 ఏళ్ళని సాధన చేస్తాడు, 20 ఏళ్ళు చేసినా 30 ఏళ్ళు చేసినా నీలోని పెంట పోయిందని అది వీడికి అర్థం అవటలేదు. 20 ఏళ్ళని చేస్తున్నాను, 30 ఏళ్ళని చేస్తున్నాను అంటాడు. నువ్వు ఎన్ని ఏళ్ళు హాస్పిటల్ ఉంటే లాభం, నీకు రోగం పోనప్పుడు 50 54 నెలల హాస్పిటల్లో పడవున్నావు, నీకు రోగం ఏమి తగ్గలేదు, దానివల్ల ఏం నీకు ప్రయోజనం ఏంటి? అలా ఈ 100 జన్మలు 1000 జన్మలు ఏదో ఎత్తుకుంటున్నావు, మనం చెడ్డను పోయి చేసుకుంటున్నాం కానీ మంచి లేదు. ఆ జన్మ కాదు జన్మ చెడ్డ పోయి చేసుకుంటున్నాం, ఆ చెడ్డ ఆ జన్మ కాదు కుళ్ళు పోయి చేసుకుంటున్నాం. ఇంకా మనకి జ్ఞానం ఏంటి? అసలు మనలో ఉన్న చెడ్డ వేరుతో సహా బయటికి లాగి కాల్చి బూడి చేసుకోవాలి, అదే సాధారణ బుద్ధి ఇంతవరకు రాలేదు. నీకు లేదు నాకు లేదు, పూజ చేసేసుకుందాం జపం చేయ మంచిదే, పూజ చేసుకోండి, పూజలు వద్దంటలేదు, ఊరికే బయట కూడా పెంచేసుకుంటున్నాం, ఇంచాలి పెంచేసుకుంటున్నాను లోపలికి వెళ్ళటం చేత కాదు. ఎవరైనా ఒక అంగుళం లోపలికి వెళ్ళంటే ఏదో 1 లక్ష రూపాయలు ఇచ్చి గుడి కట్టమంటే గుడి కట్టించమంటాడు, గుడి కట్టిస్తాడు, అదే నేను పుణ్యం వస్తున్నాను, నువ్వు మాకు గుడి కట్టించొద్దు ఏం చెప్పు, ఒక అంగుళం నువ్వు లోపలికి వెళ్ళంటే వాడు వెళ్ళాడు వెళ్ళబట్టలేదు, వెళ్ళాడు ఏం చేస్తాడు చేతకాన విద్యది. నువ్వు మాకేం ఉపకారం చేయొద్దు బాబు, నువ్వు బాగుపడని చెప్పినాడు, బాగుపడాడు ఏం చేతకా అంటాను అది. ఆడు చేతకైనప్పుడు ఆడేం చేస్తాడు? అందుకని ఆడు చేతనైన పని చేస్తాడు, కానీ చేతకైనప్పుడు ఆడేం చేస్తాడు? లోపలికి వెళ్ళమంటే ఆడెక్కడికి వెళ్తాడు? ఆడికి చేత కాదు కదా, ఎలాగ వెళ్తాం? ఆడు నేర్చుకోడు, ఆడికి చేత కాదు. లోపల కుళ్ళు లోపల పెట్టుకుని, రాగద్వేషాలు లోపల పెట్టుకుని, కామక్రోధాలు లోపల పెట్టుకుని, అన్ని పెట్టి లోపల పెట్టుకుని, నాకు జ్ఞానం రా సాధన, 30 ఏళ్ళని సాధన చేస్తున్నాను, 40 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు సాధన? 40 ఏళ్ళ బయట కూడా పో చేసి తిరుగుతాడా? రోడ్ల మీద దుమ్మంతా పో చేసుకు రావడం సాధన? ఆ రోడ్ల మీద దుమ్మంతా పో చేసుకొచ్చేది సాధనాను? ఇప్పుడు ఇవాళ ఎవరో చెబుతున్నారు, అమ్మగారు మీరు మంత్రాలు ఏం చేయొద్దు, గుళ్ళేకెళ్ళి దేవుడికి దానం పెట్టక్కర్లేదు, ఆ ముక్కులో గాలి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఆ శ్వాస మీద జాసి పెట్టుకోని అంటున్నారు. ఆ ముక్కులో గాలి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, మీ శ్వాస మీద జాసి పెట్టుకోండి సరిపోతుంది. మీరు ఈ గుళ్ళు గోపురాలు అక్కర్లేదని ఎవరో చెప్పారని ఈ మధ్య మా ఊరు వచ్చారని చెప్పారని ఎవరు చెప్పారు? ఒకవేళ అలా అలా చేసిన లోపల ముక్కులు పోగొట్టుకోవాలి. ఒకవేళ అదేదో నమ్ముతున్నారు, శ్వాస మీద జాసి పెట్టుకున్నా, అలా 40 ఏళ్ళు వాడు శ్వాస మీద జాసి పెట్టి ఉంచినా, దానివల్ల ఏకాగ్రత వచ్చినా, ఆ లోపల ఫారెన్ మ్యాటర్ పోవాలి. లోపల కుళ్ళేది బయటికి పోదనుకోండి, శ్వాస మీద జాసి పెట్టుకున్న ఒకటే మంత్రం చేసిన ఒకటి, ఆ లోపల పోవాలి కదా. ఆత్మజ్ఞానం లేని వాడు ఆత్మ అయ్యి ఆత్మ విద్య చెప్పాలి. ఆత్మ ఆత్మానుభూ లేని వాడు ఆత్మ విద్య చెప్తే రుచి ఏముంటుందని అందరూ. వాడు ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు, ఆత్మ అయ్యి చెప్పాలి. ఆత్మ విద్య బోధించేవాడు ఆత్మ అయ్యి చెప్పాలి. ఆత్మ విద్యని బోధించగలదు, కానీ ఆత్మ కాని ఎలా బోధించగలదు వాళ్ళకి తప్పు లేదు. ఆ చెప్పిన వాళ్ళకి వాళ్ళకి ఆత్మ తెలీదు, తెలియని వాడు విద్య గురించి ఏం చెప్తాడు? ఇంకా ఆత్మ విద్య చెప్పేవాడికి వాడు ఆత్మ చెబితేనే అది రాణిస్తుంది మనకు. ఆత్మ కాని వాడు ఆత్మ విద్య చెప్పలేడు. అది ఆత్మానుభవం ఉంటేనే అక్కడ ఆత్మ విద్య ప్రవహిస్తుంది, లేదా ఆత్మ విద్య ప్రవహించదు. అది మీరే ఎవరన్నా జ్ఞానం ఉన్నవాళ్ళంటే మీరు డబ్బు పంచిపెడితే పంచిపెట్టండి, మీకు కలిగి ఉంటే పంచిపెట్టుకోండి, లేదా బియ్యం పంచిపెట్టుకోండి, అన్నం పంచిపెట్టుకోండి, ఎన్ని చేసుకున్నా మొత్తం మీకు జ్ఞానం ఉంటే మీరు జ్ఞానం కూడా దానం చేసుకోండి. అది పెర్మనెంట్గా ఉంటుంది పుచ్చుకున్నవాడు. మీరు పూట అన్నం పెడితే అది అని చెప్పి ఉంటుంది, అడిగి చెప్పి తింటే పోతుంది. బట్టలు పెట్టారనుకోండి, బట్టలు పెడితే అని చెప్పండి, ఒక సంవత్సరం కట్టుకుంటే తిరిగిపోతుంది. ఇవన్నీ టెంపరీ. మీకు పెట్టాలంటే జ్ఞానదానం చేయండి, మీకు ఎవరికైనా ఉంటే చేయగలిగిన శక్తి. మీరు ఎవరికైనా ఇల్లు కట్టి పెట్టారనుకోండి, మంచిదే కట్టి ఉంటే కట్టి పెట్టండి. ఆ ఇంట్లో ఎంత చెప్పు ఉంటాడు, ఆ ఇంట్లో ఆడే ఎంత చెప్పు ఉంటాడు, ఇది ఉంటే మటుగా ఇల్లు ఉంటుందో. అంటే ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ లోకానికి సంబంధం. అదే సాధన అంటే ఏదో బయట నుంచి తెచ్చుకునేది కాదు, లోపల ఉన్న చెడ్డంతా శుభ్రంగా కడిగేయాలి. శుభ్రంగా కడిగేసి ఎంతకాలం ఏ మనసు అయితే చెడ్డంది అది కడిగేసి ఆ మనసుని ఎండబెట్టాలి. ఎండబెడితే కానీ వాసన పోదు. ఇప్పుడు కిరసనాయిల డబ్బాలో కిరసనాయిల ఉంటుంది, మీరు కడగండి 4 సార్లు మళ్ళీ వాసన చూడండి, మళ్ళీ వాసన రావటం మాందండి. మీరు 10 రోజులు ఎండబెడితే కానీ వాసన పోదు. అలా మన మనసును ఎండబెట్టాలి. 2 నిమిషాలు కడిగినది పోదు. తర్వాత ఇంకోటి, కొంతమంది బాగా ముసలాడు అయిపోయిన తర్వాత వాళ్ళ కోరికలు ఏమనుకుంటాం, వాళ్ళకి మనకంటే ఎక్కువ ఉంటాయి ముసలి వాళ్ళకి, అయితే ఆ కోరికలు నెరవేర్చుకునే శక్తి లేక మంచాన పడి ఉంటారు. వాళ్ళకి లోపల కోపాలంటే జరుగుబాటు కోపించిన జరుగుబాటు లేదు కదా పడి ఉంటారు. ముసలివాళ్ళు అందరికీ జ్ఞానం వచ్చేసింది అనుకోకుండా, ఈ ముసలివాళ్ళకి వయసు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాడికి జ్ఞానం వచ్చేసింది అనుకుని వాళ్ళకి జరుగుబాటు లేక ఎవరినేమన్నా మనకేది మనం ఏది ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం కాలక్షేమం చేసుకో, అంతేకాని వాళ్ళు కోరికలు లేవని కోపాలు లేవని తాపాలు లేవని అలా అనుకోకుండా. లోపల ఉనికి శరీరం ముసలిదాయి కానీ నువ్వు లోపల నోటుకు నిలపాలి, అక్కడ అజ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కదా, అవి ఏది పోగొట్టుకుంటే మనకి జ్ఞానం వస్తుందో కూడా తెలియటం లేదు. బయట నుంచి ఏదో సంపాదిద్దాం అనుకుంటున్నారు. బయట నుంచి ఏదో సంపాదించుకుంటే మీ దేహానికి భోగాలు వస్తారు. ఈ బయట నుంచి వచ్చేది కాదు, ఈ లోపల నుంచి ఊరాలు. ఇది లోపల నుంచి ఊరాలు. వీడు ఏమంటున్నాయంటే 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 20 ఏళ్ళని చేస్తున్నాను, ఏది ఎప్పుడే ఏకాగ్రత కొంచెం వస్తుంది, మనస్సు ఏదో ఎప్పుడైనా ఎప్పుడైనా నిలబడుతుంది, పెద్ద ఏం నాకు ఫలితం కల్పించడం లేదంటున్నాడు. అంటే మనసు బయటికి వెళుతుంది అప్పుడప్పుడు అంటున్నాడు, ఎక్కువగానే వెళుతుంది మనసు బయటికి, లోపలుండి తక్కువ బయట తిరుగుతూ ఉంటుంది మనస్సు. 20 ఏళ్ళు చేసిన ఫలితం కనపడటం లేదు, లోపల ఉండమంటే ఉండనంటాను, ఎక్కడో చోట తిరిగి వస్తానని మనస్సు అని చెబుతున్నాడు భగవంతుడు. చెబుతుంటే అవి భగవాన్ ఏమంటున్నారంటే, నీ మనసు బయటికి ఎప్పుడు వెళ్తుందో నీకు తెలుస్తుంది కదా, నీ మనస్సు బయటికి ఎప్పుడు వెళ్ళిపోతుందో నీకు తెలుస్తూ ఉంటుంది కదా, ఆ బయటికి వెళ్లి మనస్సు మరి లాక్కొచ్చి దేవుడు లోపల నీ హృదయంలో ఉన్నటువంటి దేవుడి మీద పెట్టు. నీ హృదయంలో ఒక దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, ఆ సత్యం మీద పెట్టు. ఆ సత్యం మీద అక్కడ మనసుని అక్కడ పెట్టలేకపోతే నీకు ఇష్ట దేవుడు ఎవడో ఉంటాడు కదా, రాముడు కృష్ణుడు శివుడు వాటి రూపం మీద. బయట బయట దేవతలు ఉంటారు కదా, మనకి బయట దేవతలు ఉంటారు. బయట ఉపనిషత్తులు ఒక మాట చెప్తారు, ఈ సృష్టి అంతా ఏ పరబ్రహ్మలోంచి వస్తుందో, ఈ సృష్టి అంతా ఏ పరబ్రహ్మలో నిలబడి ఉందో, మళ్ళీ ఈ సృష్టి అంతా ఏ బ్రహ్మంలో కలిసిపోతుందో, ఆ పరబ్రహ్మం గుళ్ళు కట్టి మీరు పూజించే వస్తువు మాటికి ఆ పరబ్రహ్మం కాదన్నాడు. మీరు గుళ్ళు కట్టి పూజించేవాడు దేవతలు. మీరు గుళ్ళు కట్టి ఎవరిని పూజిస్తున్నారు? దేవతలు. ఆ పరబ్రహ్మం కాదు. ఏ పరబ్రహ్మలోంచి అయితే సృష్టి వస్తుందో, ఏ పరబ్రహ్ముడు అయితే ఇదంతా నిలబడిందో, మళ్ళీ ఏ బ్రహ్మములైతే ఇది లైవ్ అయిపోతుందో, అది మీరు గుళ్ళో పెట్టి పూజించలేరు. మీరు గుళ్ళో పెట్టి పూజించే దేవుళ్ళందరూ దేవతలు. అంటే ఆ పరబ్రహ్మను పొందటానికి ఏదైనా సహాయం చేస్తారేమో అని వాళ్ళు కాళ్ళు పట్టుకుని మనం ఆశ్రయించే అభిషేకాలు చేస్తాం. అంటే మనం పూజించే దేవతలు వాళ్ళకి ఆత్మానుభవం ఉంది. ఆత్మ ఆత్మను మనం ఇక్కడ పూజించడానికి వీలు పడదు, వాళ్ళకి ఆత్మానుభవం ఉంది. ఎవరికి? మనం పూజించే దేవతలకి. వాళ్ళకి ఆత్మానుభవం, ఆత్మానుభవం ఉన్న వాళ్ళు ఆత్మ తెలియకుండా ఉండడు. అయితే వాళ్ళు పూజిస్తే ఆత్మానుభవం మనకు కూడా కలగజేస్తారు, అనుగ్రహిస్తారని ఉద్దేశం మీద మనం దేవతను పూజిస్తాం. కానీ ఆ బ్రహ్మం ఇక్కడ దేవత ఇక్కడ ఎవరు పూజించలేరు. ఆ బ్రహ్మం అది రూపరహితం, నామరహితం కూడా రహితం. యేసుక్రీస్తు అంటాడు, మీరు లోకం అంతా సంపాదించేసి, ఈ లోకం అంతా మీరు సంపాదించేసి లోపలన చావు లేని సత్పదార్థాన్ని మీరు కనుక ఎరుకులోకి తెచ్చుకోలేకపోతే, స్వర్గరాజ్యాన్ని మీరు ఎరుకులోకి తెచ్చుకోకపోతే మీరు శరీరం చచ్చిపోయాక తెలుస్తుంది మీరు అనుభవించే ఎంత నష్టపోయామో జీవితం అంతా వృధా చేసుకున్నాం. ఇప్పుడు తెలియదు శరీరం చనిపోయాక తెలుస్తుంది, జీవితం అంతా పాడు చేసేసుకున్నాం. సంపాదించాం కానీ ఓటు లేని సొమ్మలు సంపాదించాం. సంపాదించిన మాట నిజం, ఏదో సంపాదించాం కానీ ఆ సంపాదన అంతా ఇప్పుడు తెలుస్తుంది ఓటు లేని సొమ్మలు. మనలోని చెడ్డతనాన్ని మనలోని బలహీనతల్ని మీకు అర్థమవుతుందా? జన్మ జన్మల నుంచి వేలాది జన్మల నుంచి వచ్చే సంస్కారాలని, వేలాది సంస్కారాల నుంచి వచ్చే మాలిన్యాన్ని పోగొట్టుకోవడం మోక్షం. అది తెలియక బయట ఏదో సంపాదించేద్దాం మోక్షం అనుకుంటాం, డబ్బు సంపాదించినట్టు. మనస్సు నీకెప్పుడో బయటకు వెళ్ళినప్పుడు తెలుస్తా ఉండదు కదా, అది లోపల తీసుకొచ్చి దేవతా పురుషులు కానీ సద్గురువు కానీ లోపల ఉంటే, ఇప్పుడు రామకృష్ణుడు ఉన్నాడు కూడా, రామకృష్ణుడి భక్తులు ఎక్కువ మనసును రామకృష్ణుడి మీద పెడతారు. రామకృష్ణుడి భక్తులు ఏదో ఆ ధ్యానం రామకృష్ణుడి ధ్యానం చేస్తూ ఉంటారు, లేకపోతే దేవతా పురుషులు రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ మీకు ఏదైతే ఇష్టం. ఒక్కో మనిషికి ఒక రుచి ఉంటుంది, కానీ ఇందులో రూపాలు తేడా కానీ లోపల వస్తువు ఒకటి. మీరు ఏ రూపాన్ని ఆరాధించినా ఏ నామాన్ని స్మరించినా మీరు బ్రహ్మంలోకి చేరుకుంటాడని గీతలో భగవంతుడు చెప్పాడు. మీరు చేసేది సిన్సియారిటీ ఉందా అంటే మనం చేసేది సాధనలో మీకు అలా ఉండకూడదు. శుద్ధి ఉండాలి, శుద్ధి లేకుండా సిద్ధి రాదు. అంటే మీరు వాళ్ళు చేసి సిన్సియర్గా చేయాలి. తర్వాత మన మాట, మన చేత, మన చూపు, మీకు అర్థమవుతుంది, మన మనస్సు ఒకటిగా ఉండాలి. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాక్ తపస్సు. తర్వాత మనకు మూడు గుణాలు ఉంటాయి. ఏ మూడు గుణాలు? సత్వగుణం, రజోగుణం. ఆ మూడు గుణాలే మాయ. మనం ఏం చేయాలంటే ఈ సత్వగుణాలను పెంచుకుంటూ రావాలి. మనకు మూడు గుణాలు ఉంటాయి, మిగతా రెండు గుణాలు తగ్గించుకుని మిగతా ఇది రజోగుణం తమోగుణం తగ్గించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకుంటూ రావాలి. అంటే దుర్గుడనే రాక్షసుని చంపింది కాబట్టి ఆవిడకి దుర్గ అంటున్నారు. పార్వతీదేవి, పార్వతీదేవి చాలా పేర్లు ఉన్నాయి. అయితే దుర్గ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దుర్గుడని రాక్షసుని చంపింది ఎవరు? దుర్గమ్మ. దుర్గమ్మ మహాశక్తివంతమైన దుర్గమ్మ. అంచేది ఎవరైనా కష్టాల్లోంచి బయటికి రావాలనుకునే వాళ్ళు దుర్గని ఆరాధిస్తారు. డబ్బులు లక్ష్మీ కటాక్షం, డబ్బు కావాలనుకున్న వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ చదువు కావాలనుకున్న వాళ్ళందరూ సరస్వతీదేవిని ఆరాధిస్తారు. దుర్గమ్మని ఎవరు ఎక్కువ ఆరాధిస్తారంటే కష్టాల్లో ఉంటారు చూడండి, ఏదైనా కష్టాల్లో ఉండేవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు నన్ను మమ్మల్ని ఈ కష్టాల్లోంచి విడుదల చేయమని వాళ్ళు ఎక్కువ దుర్గమ్మని ప్రార్థిస్తారు. అయితే మనం అందరూ ఏం ప్రార్థించాలంటే, దుర్గమ్మ ఓ దుర్గమ్మ నువ్వు బయట ఉన్న రాక్షసుని చంపేశావు, అటువంటి రాక్షసులు మా లోపల చాలా మంది ఉన్నారు, ఒక్క రాక్షసుడు కాదు, ఈ రాక్షసులు మాకు సంహారం చేసి పెట్టవు అని దుర్గను ప్రార్థించు. బయట రాక్షసులు నువ్వు చాలా మందిని చంపావు, మా లోపల చాలా మంది, ఒక రాక్షసుడు కాదు చాలా మంది రాక్షసులు ఉన్నారు మన లోపల, నీకు అర్థం వచ్చిందే, ఈ రాక్షసులను సంహారం చేయలేకపోతున్నానని ఏళ్ళతోడి ఆగలేకపోతున్నాను, అది సంహారం చెయ్యాలని బుద్ధి ఉంది కానీ నాకు శక్తి సరిపోవటం లేదు, ఆ రాక్షస సంహారంలో నా లోపల ఉన్న రాక్షస సంహారంలో ఓ దుర్గమ్మ నాకు సహాయం చేసి పెట్టు, నా వల్ల కావటం లేదు, నీ సహాయం లేకుండా నేను ఒడ్డుకి రాలేను, నా హృదయంలో ఉన్న రాక్షసులందరినీ సంహారం చేసి పెట్టమని ప్రార్థించడమే నిజమైన ప్రార్థన దుర్గమ్మ. బయట ఉన్న రాక్షసులను సంహారం చేయటం కంటే లోపల ఉన్న రాక్షసులను సంహారం చేయడం చాలా కష్టం. మనకు లోపల రాక్షసులు ఉంటారు, బయట రాక్షసులు ఉంటారు, ఈడు పీడిస్తారు ఆళ్ళు పీడిస్తారు, ఇంకా పని లేదు, ఎవరినొకరు బాధ పెట్టాం. మన లోపల ఉంటారు, బయట ఉంటారు, బయట రాక్షసుల్ని చాలా మంది చంపింది దుర్గమ్మ. మనం ఏం చేయాలంటే మన లోపల రాక్షసులను కూడా సంహారం చేసి పెట్టమని, అప్పుడు కానీ నాకు కుదురు రాదు, అప్పుడు కానీ నాకు నిలకడ రాదు, లోపల రాక్షసు సంహారం అయితేనే కానీ నా హృదయంలో మోక్షం ఉందని చెప్తారు, ఉన్నా నాకు తెలియదు, మోక్షం ఉన్నా తెలియదు నాకు. అంటే రాక్షసు నా లోపల రాక్షసు సంహారం అయిపోయిన తర్వాత మోక్షానుభవం నాకు కలుగుతుంది. మోక్షానుభవం కలగకుండా మోక్ష సుఖం రాదు అమ్మను, అక్కటువంటి మోక్షానుభవాన్ని కలగజేయమని ప్రార్థించడమే దుర్గమ్మ అనే దేవిని ఈ నా 9 రాత్రుల్లో మనం ప్రార్థించాం. కొంతమంది లలితా సహస్రనామాలు చాలా శ్రద్ధగా చేస్తారు, కొంతమంది ఇది మర్చిపోకుండా మీరు మంత్రాలు చేసినా, మీరు మంత్రాలు జపించేసినా, ఎవరో చెప్తున్నారు ఎలా మంత్రాలు చేయొద్దు, ముక్కు మీద గాలి ముక్కులో గాలి చూసుకోవడం అని చెప్పి మనం అలాగే చేసుకోమనండి. లోపల రాక్షసుల మాట మరి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మరి లోపల రాక్షసులు ఈశ్వరుని అంతర్యామిగా ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను, నిత్యముగా ఉన్నాను, కాలంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, నిత్యముగా ఉన్నాను, నీకు ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఆల్వేజ్ ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఇకే ఇవరకెప్పుడు ఉండటం కాదు, ఇప్పుడు ఉండటం కాదు, భవిష్యత్తులో ఉండటం కాదు, ఇదంతా కాలానికి సంబంధించిన విషయం. అలా చెబుతారు భవిష్యత్తు అని, వర్తమాన కాలమే, భూతకాలం అనే అలా చెబుతూ ఉంటారు, అలా చెబుతుంటారు. కానీ నీ కాలంతో సంబంధం లేకుండా మీ హృదయంలో ఉన్నాను, మీ శరీరాలు మారినానే మీ హృదయంలో ఉన్నాను, మీ శరీరాలతో సంబంధం లేకుండా. అంటే రాంగ్ హ్యాబిట్స్ ని, రాంగ్ థింకింగ్ ని, నీకు అర్థమవుతుందా, రాంగ్ హ్యాబిట్స్ ని, రాంగ్ థింకింగ్ లోంచి మనం విడుదల చేయమని మన అమ్మవారిని ప్రార్థించాలి. మీ తల్లిదండ్రులు కూడా మన వాళ్ళు మన పిల్లలు బాగా చదివేసుకోవాలి, బాగా డబ్బు సంపాదించేసుకోవాలి, బాగా చదివేసుకోవాలి, బాగా సంపాదించేసుకోవాలి, సంఘంలో గౌరవం చేసుకోవాలని ఎలా కోరుకుంటారు, కానీ మా అబ్బాయికి జ్ఞానం కావాలని కోరుకునే తల్లి ఎవడన్నున్నారు? జ్ఞానం దాకా వెళ్ళొద్దు, మా అబ్బాయి బుద్ధి బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆత్మజ్ఞానం దాకా వెళ్ళదు, బుద్ధి మా అబ్బాయి బుద్ధి బాగుపడాలి, ఆడి బుద్ధి స్వచ్ఛంగా ఉండాలని. వీరికి పిల్లలు చదువుకునే తల్లిదండ్రులు కూడా చదివేసుకోవాలి, బాగా డబ్బు సంపాదించేసుకోవాలి, పేరు సంపాద డబ్బుతో పాటు పేరు ఒకటి వెళ్ళకు. ఆ పేరు తాలింపు సరికలాంటిది, మన కూరలు కరేపాక చేసుకుంటాను చూడండి, ఆ తాలింపు సరికి ఏం చేసుకుంటామని పేరు, మనకి శాంతి లేదు, సుఖం లేదు, బజార్లో మీకు అందరికీ జై కొడుతున్నారు, ఏం చేసుకుంటారండి ఈ కిరాణా సామాను, ఏం చేసుకుంటారు? అదే మీకు బజార్లో గౌరవం ఉంది, మీకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, మానసిక ఆరోగ్యం లేదు, శారీరక ఆరోగ్యం లేదు, ఎంచుకో టపాకాయలండి మీకండు, ఆ పెట్టేపికాయలు ఎందుకండి మీకు, ఏం చేసుకుంటారు పెట్టేపికాయలు? నీకు సుఖం లేనప్పుడు ఇవన్నీ ఎందుకండి మీకు? ఇప్పుడు మనం అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి జపం చేసి అమ్మగారికి ఏదైనా బంగారం ఏదో గొలుసు చేయించి అమ్మవారి మెడలు వేసి అన్ని వేసి కానీ నువ్వు చెప్పిన బట్టి నువ్వు చెప్పిన మట్టుకు నేను అన్న అంటే అర్థం ఏంటంటే దానికి నీకు అన్నం కావాల్సిన అన్నం పెడతాం, ఒక బంగారు పస్తు చేసి మెడలు వేసి నీకు శుక్రవారం పూజ చేస్తాం అన్ని చేస్తాం కానీ నువ్వు చెప్పిన మటుకు నీ ఎన్నంటే అది దాని అనుగ్రహం మనకు వస్తుందండి, అమ్మవారి అనుగ్రహం. మరి అలా మన పూజలు ఎలా అలా ఉన్నాను మనం బంగారం అవసరం పది కాసులు పెట్టి బంగారం గురించి చేయించి అమ్మవారు మెడలేస్తాం, అమ్మవారు చెప్పినట్టు మనం ఎలా ఉండదు? ఆవిడ ఎలా సంతోషిస్తుందండి ఈ బంగారానికి? మన దృష్టిలో బంగారం కానీ ఆవిడ దృష్టిలో ఈ బంగారం కూడా మట్టేనండి. మట్టి రాయి బంగారం, మట్టి రాయి బంగారం, ఈ మూడు మట్టిని చూసినప్పుడు ఎలా ఉండాలో, అది వెండిని చూసినా రాయిని చూసినా బంగారం చూసినా అది బుద్ధి అలాగుంటేనే వాడికి మనసు లోపలికి వెళుతుంది, అంత దృష్టి కలుగుతుంది, అయితే ఆడికి ఆత్మజ్ఞానం కలగదని చెప్పాడు గీతలో. ఒకటి మట్టి, రెండు రాయి, మూడు బంగారం. అది మట్టి చూసినప్పుడు ఎలా ఉండాలో బంగారాన్ని చూసినప్పుడు కూడా అలాగ ఉండాలి, అది బుద్ధి అలా ఉండాలి. అది మూడేట్లో మరి భేదం కనిపిస్తే అంటే వాడు మనసు అంతరం అంతర్దృష్టి కలగదండి వాడు. ఇందుకే భగవాన్ ఏం చెప్తున్నారంటే నువ్వు నీ ఇష్టదేవత మీద కానీ నీ గురువు మీద కానీ మనసు ఎక్కడ బయటకు వెళ్ళిపోద్ది, దాని అలవాటును బట్టి బయటకు వెళ్ళిపోతుంది, అయితే దాని వెనక్కి లాక్కొచ్చి నువ్వు ఏదో రూపం మీద శివరూపం కృష్ణ రూపం వెంకటేశ్వర స్వామి గోవింద రూపం ఏదో రూపం మీద పెట్టి మనసును నిలబెట్టి ఆ నామం చేసి ఆ రూపాన్ని ధ్యానం చేస్తా అంటే మైండ్కి బయటికి వెళ్ళి అలవాటు తగ్గుతుంది. అది కొంచెం ఇంట్లో దానికి ఇంట్లో కొంచెం పచ్చగడ్డి తింటాం అలవాటు అయితే ఏదండి మనసుకి కొంచెం పచ్చగడ్డి పెడతా అంటే మీరు ఇంట్లో పచ్చగడ్డి కొంచెం అలవాటు చేస్తా అంటే ఒట్టిగడ్డికి ఇంకా రోడ్ల మీదకి వెళ్తారు. మనకి మనసు కొంచెం ఇంటికాడ పచ్చగడ్డి అలవాటు చేస్తే దానికి అంటే ఒట్టిగడ్డి రోడ్ల మీదకి ఇంకా వెళ్ళదు, ఒట్టిగడ్డి కోసం రోడ్ల మీద ఏం జరుగుతుంది ఒట్టిగడ్డి జరుగుతుంది, ఇంకా ఒట్టిగడ్డి మీద పచ్చగడ్డి తిన చూడం ఒట్టిగడ్డి కోసం చూడం అంటే మనసుకి మనసుని మీరు లోపలకు పంపడంలో వచ్చే శాంతి దీన్ని దొరికితే బయటకు వెళ్తాం ఆగి అనంతరం ఆగిపోతాం. బయట బయటకు దాని అంతరం బయటకు వెళ్తాం ఆగిపోతాం, ఇంకా రోడ్డు మీద గడ్డి తిండది అలవాటు తగ్గిపోతుంది. మొట్టమొదటి కాలం వేగంగా అలవాటు ఉన్నా నెమ్మదిగా దానికి అలవాటు తగ్గిపోతుంది. తర్వాత ఇంకోటి అలవాట్లు కూడా మొట్టమొదటిలో మనకు అలవాట్లు వేగంగా ఉన్నాడు ఎంత ప్రయత్నం చేసి అలవాటు మనం విడిచిపెట్టదేమనుకుంటాం, కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేయాలి. ఏ అలవాటు అయితే మనం బాధపడతాందో ఏ కారణం వల్ల మన మనసు బయటకు వెళ్తాందో అన్ని జాగ్రత్తగా చూసుకుని అండి ఆ ఏ కారణం వల్ల బయటకు వెళ్తాందో చూసుకునండి, ఆ కారణంలోంచి మనసును తప్పించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాలం కలిసి రావాలి. మనం ప్రయత్నం సిన్సియర్ గా ప్రయత్నం చేస్తుంటే దేవుని కటాక్షం మనకు వస్తుంది, దేవుని అనుగ్రహం వస్తుంది, ఆ అలవాటు పత్తా లేకుండా పోతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు చాలా మంది టైం ఎక్కడ వేస్ట్ చేసుకుంటున్నారంటే మీరు బుద్ధిమంతులు అవ్వాలంటే మీ సాధన బాగా సాగాలంటే వాలుగాల్లో సైకిల్ తొక్కుతా అంటే ఎంత బాగా వెళ్తుంది అంత బాగా మీ సాధన వెళ్ళాలంటే పూలపోవడాలన్నీ మర్చిపోండి, జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోండి. మీ సంసారంలో రకరకాల గొడవలు జరుగుతాయి. తర్వాత ఇప్పుడు పెళ్ళైన కొత్త మీ అత్తగారు మిమ్మల్ని పీడించింది అనుకుని అది కూడా మర్చిపోండి. అదే కాదు జరిగిపోయిన గొడవలు కంప్లీట్ గా మర్చిపోండి. జరిగిపోయిన గొడవలు మీరు కంప్లీట్ గా మర్చిపోయి సాధన మొదలు పెడితే వాళ్ళగల్లో సైకిల్ తొక్కితే ఎలా ఉంటుందో మీ సాధన ఎలా ఉంటుంది. ఈ జరిగిపోయిన గొడవలు తలపెట్టుకోవడంలో మనకి ఏమి కలిసి రాదు, భౌతికంగా కలిసి రాదండి, ఆధ్యాత్మికంగా కలిసి రాదు. టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం, ఏదో రోజు ఈ ప్రకృతి శరీరాన్ని ముసలు చేసేస్తుంది ప్రకృతి అండి, శ్మశానానికి వెళ్ళిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఒక సంబంధం లేదండి, అవి చేస్తారు బాగా తెలిసిన వాళ్ళు శ్మశానం దాకా వస్తారు, అక్కడ ఏం నిప్పులు పడేస్తారు చేస్తారు, తర్వాత వాళ్ళు కూడా మనం మనకు వాళ్ళకు తర్వాత మీరు ఎవరి కోసం అయితే కష్టపడి దెబ్బలు తిని నిష్ఠురాలు పడి సంపాదిస్తున్నారు వాళ్ళని వలకాడదాకా వచ్చి మమ్మల్ని పడేసి వెళ్ళిపోతారు. పొలకడ దాకా తీసుకొచ్చి పడాల్సి వెళ్ళిపోతారు అని తెలిసిన వాళ్ళ కోసం ఎందుకు వెళ్ళిస్తున్నాడు. అదే మమకారం ఉన్నాడు కృష్ణుడు. ఆ మమకారాన్ని నన్ను తేలికి విడిచిపెట్టదు. ఆ మమకారం పోతపోతే నీకు జ్ఞానం రాదు. ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ పక్కన మీరు డ్యూటీ చేయండి. అతిథయ పనికి రాదు. అతిథయ వల్ల ఆళ్ళు పాడైపోతారు, మీ మనసు కూడా కుళ్ళిపోతుంది. ఆవిడ రెండు నష్టాలు మనకు. జ్ఞానానికి మించిన వస్తువులే. జ్ఞానానికంటే జ్ఞానానికి మించిన పవిత్రమైంది లేదు, జ్ఞానం కంటే సమానమైంది లేదు, జ్ఞానానికంటే మించింది లేదు. అంటే జ్ఞానం అటు అటు ఆత్మజ్ఞాన సంపాదనకి మనం ఏం ప్రయత్నం చేయటం లేదు. అది దురదృష్టం. మనం ముఖం ఎడ తిరగటం లేదు అసలు. ఏదైనా పుణ్యం వస్తుందంటే చేస్తారు, వీళ్ళు కూడా మంచి పనులు అయితే చేయరు. అంటే మన అసలు మన ముఖం జ్ఞానం ఆత్మజ్ఞానం అయిపోయి తిరగటం లేదు. ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉంటుందో, దానికోసం మనం ప్రయత్నమే లేదు. అసలు పొందుతాం పొందడం వేరే విషయం, ప్రయత్నం కూడా లేదు. అంటే ఏదైతే నువ్వు కాదో దాని గురించి ఆలోచన తగ్గించు. అంటే నువ్వు ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ఏడాడు, కానీ లేని గొడవల జోళ్ళకి ఎక్కువ వెళ్ళకు. అది వెండి లేక కనిపిస్తాను, మీరు ముచ్చెప్పు చూస్తాను, మీ ముచ్చెప్పు చెప్పని ముచ్చెప్పు చెప్పని చూస్తాను అనుకోండి కదా, అది వెండి లేక కనిపిస్తాను అంటారు. ఏమంటారు? వెండి లేక కనిపిస్తాను అంటే అది వెండి కాదు. ఎలా కనిపిస్తుంది? వెండి కాదు, అది ఉడికే వెండిలాగా కనిపిస్తాను. అదే టెన్షన్ చెప్పింది. మీరు అందరూ నిజములాగా కనిపిస్తున్నారు, మీరందరూ కనిపిస్తున్నారు, మీరందరూ కనిపిస్తున్న మాట నిజమే. కనిపిస్తుంటే కనిపిస్తున్నారు నిజమే. మీరందరూ కనిపిస్తున్న మాట నిజమే, కనిపిస్తున్నారు కాబట్టి నిజం అనుకుంటున్నాను. కానీ నిజంగా నిజం కాదు. నిజములాగా కనిపిస్తున్నారు, కనిపిస్తున్నారు కాబట్టి ఉన్నారంటున్నాను. కనిపించే వాళ్ళు లేరని ఎలా అంటారు? అంచేది ఉన్నారనుకుంటున్నారు. అంటే ఉన్నారా ఉన్నారంటే ఉన్నవారి వలే కనిపిస్తున్నారు. ఉన్నవారు లాగే కనిపిస్తున్నారంటే నిజంగా లేరని చెప్పకుండా చెప్పడం టెన్నిస్ అన్నది. మర్యాదగా పక్కన తప్పుకున్నాడు. ఉన్నవారిలాగా కనిపిస్తున్నారంటే నిజంగా లేరు కానీ కనిపిస్తున్నారు. కనిపిస్తున్నారు ఎలా కనిపిస్తున్నారు? ఎలా కనిపిస్తున్నారంటే ఉన్నవారి వలే కనిపిస్తున్నారంటే నిజంగా లేరని అర్థం. వారి మంచివాడి వలే కనిపిస్తున్నారంటే మంచివాడు అయి ఉండాలని అక్కడ లేదు. వారు మంచివారి వలే కనిపిస్తున్నారంటే అర్థం మంచివారు అవ్వాలని అక్కడ లేదు. వారు ఉన్నవారి వలే కనిపిస్తున్నారంటే వారు నిజమని కాదది. అలా కనిపిస్తున్నారంతే, అలాగా ఊరికే మన కళ్ళకు కనిపిస్తున్నారంతే. అదే ఇందాక టెన్షన్ గురించి చెప్పాం కదా, అది అంచేత మనసుని అలవాట్లను బట్టి పూర్వజన్మ అలవాట్లు ఉంటాయి మనకు. పూర్వజన్మ అలవాట్లు ఉంటాయి, పూర్వజన్మ హ్యాబిట్స్ ఉంటాయి. తర్వాత మీకు స్వప్నాలు ఏమొస్తున్నాయో చూసుకోండి. అజీర్తిగా ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది, ఆ గొడవలు వదిలేండి. మామూలుగా మీ మనసులోని బలహీనతలు బట్టి ఒకసారి స్వప్నాలు వస్తాయి. స్వప్నాలు ఎటువంటి అంటే సిటీస్, ఇప్పుడు సిటీ స్కానింగ్, ఇప్పుడు మన శరీరానికి సిటీ స్కానింగ్ తీస్తే అక్కడ రోగాలు ఏమన్నా తెలిస్తే ఉంటాయి. మీకు అర్థమవుతుంది? స్వప్నాలు కూడా మీ మైండ్కి స్కానింగ్. దీనికి ఏం డబ్బు ఖర్చు ఉండదు, ల్యాబ్కి వెళ్ళక్కర్లేదు. మీ మైండ్ మీ స్వప్నాలు మీకు స్వప్నం వచ్చి స్వప్నాలు జాగ్రత్తగా చూసుకోండి. ఆ స్వప్నాల్లో మీ మైండ్ యొక్క బలహీనతలు అని మీకు తెలుస్తూ ఉంటుంది స్కానింగ్. అప్పుడు మీ బలహీనతలు అంటే మీకు తెలిసాక వాటిని తొలగించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాం. అలాగే మీకు చనిపోతే ఒక గురువుతో తప్పించి అందరితో సంబంధాలు చేయకపోవచ్చు. మనం చనిపోతే ఒక గురువు ఏం చేయాలి? గురువుతో సంబంధించి తగ్గడానికి ఆడు ఆత్మయ్య ఉన్నాడు. గురువుతో సంబంధం మనం చెప్పుకోలేము. వాడు ఆత్మయ్య ఉన్నాడు. ఎవడో గురువు, ఆత్మ మనమై ఉన్నాం. ఇంకా సంబంధం ఎలా తెగిపోతున్నాం? మనకు వేరుగా ఉంటే సంబంధాలు తెగిపోతాయి. అయ్యాడు మా హస్బెండ్ అవర్ వన్. ఆయన నేనే అని అనుభవంలోకి రావాలి. మా ఆయన నేనే అని అనుభవంలోకి రావాలి. మా ఆయన అంటే ఇంట్లోనే ఆయన కాదు, మన నిజమైన ఆయన. నిజమైన అంటే ఈశ్వరుడు. ఆయన ఉన్నాడని తెలిస్తే సరిపోదు. ఆయన ఆయనకి నాకు భేదం లేదు. ఆయనకి నాకు భేదం లేదు. ఆయన మన హృదయంలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఊరికే శరీరం ధరించిన మనం చూడటం కోసం, ఊరికే మన కళ్ళకు కనిపించడం కోసం అలా ఉన్నాడు. మన లోపలకు తోలికెళ్ళటానికి అలా ఉన్నాడు. మన లోపలకు తోలికెళ్ళటం కోసం అక్కడ శరీరం ధరించాడు. అక్కడ అది నిజం కాదు. మనలో నిజమైన ఆత్మగానే ఆయన ఉన్నాడు. ఉన్నాడని తెలిస్తే సరిపోదు. ఆయన మనవై ఉన్నామని తెలియాలి. ఉన్నాడు అనుకుంటే నోటితోడు ఉన్నాడు అనుకుంటే సరిపోదు. ఆయన మనవై అన్న, ఆయన మనమనే అనుభవం మనకు రావాలి. అప్పుడు వరకు పునర్జన్మ లాగం, అప్పుడు వరకు మా విడిచిపెట్టదు, అప్పుడు వరకు అమ్మవారు విడిచిపెట్టరు, అప్పుడు వరకు ప్రకృతి విడిచిపెట్టరు. ఆయన ఉన్నాడు ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు మా ఆయన ఉన్నాడంటే సరిపోదు. ఆయన అడుగు మనకు అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావటానికి మామూలుగా కాదు, ఆయనకి నాకు భేదం లేదన్న అనుభవంలోకి రావాలి. అయ్యాడు మై హస్బెండ్ అర్వన్ అంటే ఈశ్వరుతో మనం సంబంధం ఎందుకు చేయించుకోలేమంటే ఆయన మనం వేరుగా లేడు కాబట్టి సంబంధం చేయించుకోలేము. మన బంధువులతో స్నేహితులతో సంబంధాలు ఎందుకు చేయకపోతాయంటే మనకు వాళ్ళు వేరుగా ఉన్నారు. ఇంకా కొంతమంది తీవ్రవాదులు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు. ఇందులో కూడా ఈ భక్తి మార్గంలో కూడా కొంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, తీవ్రవాదులు. ఒక తీవ్రవాదులు కొంతమంది ఏంటంటే నేను మా ఆయన వేరుగా ఉన్నాం అనుకోవడం జంతువులతో సమానం. అది మనుషులు కాదు జంతువులు అని అంత పెద్ద పెద్ద మాటలు మనకు ఎందుకు ఇప్పుడు టెర్రరిస్టులు అంటారు. ఈ భక్తి మార్గంలో కూడా టెర్రరిస్టులు ఉన్నారు. టెర్రరిస్టులు అంటే నీ తలకాయ బదులు కొట్టేసి నీ చేతిలో పట్టిపోతారు. నీకు అర్థమవుతుంది, నీతో సంప్రదించడం చూడండి, నీ తలకాయ బదులు కొట్టేసి మీ పరిస పట్టిపోతారు వాళ్ళు టెర్రరిస్ట్ నక్సలైట్. భక్తి మార్గంలో కూడా నక్సలైట్లు ఉన్నారు. కొన్ని వాళ్ళు ఏమంటారంటే అసలు మా ఆయన వేరు నేను వేరు అనుకోవడం అంటే పరమాత్మ వేరు నేను వేరు అనుకోవటం, పరమాత్మని నీ స్వరూపంలో ఉన్న పరమాత్మ నీకంటే భిన్నంగా చూడటం జంతువులు లక్ష్యం ఉన్నాడు. ఎందుకులేని పెద్ద పెద్ద మాటలు ఎవరు అన్నారని మనకెందుకు మన నోరు పాడు చేసుకుంటాం. ఆ టెర్రరిస్టులు అన్నారని మా మాటలు మనం అంటాం ఎందుకంటే ఈ భక్తి మార్గంలో కూడా టెర్రరిస్టులు ఉన్నారు. అంచేది నీకు అలవాట్లు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, పూర్వజన్మ నుంచి వచ్చి వాసనలు ఉన్నాయి. నువ్వు ఈశ్వరుణ్ణి ప్రార్థించగా ప్రార్థించగా, ఈశ్వరుణ్ణి స్మరించగా స్మరించగా, నీకు అర్థమవుతుందా, ఈశ్వరుని స్మరించగా స్మరించగా, ప్రార్థించగా ప్రార్థించగా, అలవాట్లు కంగారు పడక అలవాట్లు నెమ్మది పోయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అలవాట్లు నువ్వు విడిచిపెట్టలేవు, ఈశ్వరు దైవాలు అయ్యే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు విడిచిపెట్టలేవు. నీకు అర్థమవుతుందా, ఈశ్వరుడు దయ నీకుంటే, గురువు అనుగ్రహం ఉంటే అయ్యే నేను విడిచిపెట్టి పత్తా లేకుండా పోతావు. నువ్వు ఎంతటి నువ్వు అట్లు గెట్అవుట్ అంటే వెళ్ళవు. ఎంచేదంటే ఎన్నో జన్మల నుంచి ఉంటున్నాయి, గెట్అవుట్ అంటే వెళ్ళవు. అయ్యా ఆ వాసనలో మనం ఈశ్వరుని స్మరించగా స్మరించగా, ఈశ్వరుని ఆరాధించగా ఆరాధిస్తుందిగా, ఈశ్వరుడి వాక్యం మీద మనం గౌరవం పెంచుకోగా పెంచుకోగా అలవాట్లు ఆటంతరే నేను విడిచిపెట్టి నీకు తెలియకుండా రాలిపోతాయి. అంటే చేమలు కష్టపడి పొట్టలు ఎలా పెట్టుకుంటున్నాయో అలా మీరు చేమలు కష్టపడి పొట్టలు పెట్టుకుంటున్నాయో మీరు కష్టపడి మోక్షాన్ని సంపాదించుకోండి. చేమలు చూసి చిన్న చిన్న ప్రయత్నంలాగా ఎంతో కృషి చేస్తే కానీ పొట్ట పెట్టలేవు. ఆ చేమలు చూసి పొట్ట పెట్టగలవా అనిపిస్తుంది, నెమ్మదిగా పాకెళ్తాయి. అలాగే మీరు చేమల విధంగా అయితే కష్టపడి పొట్టలో పెట్టుకుంటున్నారే, మీరు కష్టపడి పెట్టలేదు మోక్షాన్ని సంపాదించుకోండి. ఏంటంటే మీరు మోక్షం వస్తేనే కానీ మిమ్మల్ని విషయాన్ని తిడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. దానికి కూడా మోక్షం రావడానికి కూడా అమ్మగారు దారి ఇవ్వాలి. అమ్మవారు అంటే మాయ దారి ఇవ్వకపో, ఆవిడ దారి ఇవ్వకపోతే మనం మోక్షాన్ని పొందలేము. మనం ప్రయత్నం చేసినా పొందలేము. మీకు అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది, రాదని కంగారు పడకండి. అంటే మీరు రాదని ఎందుకంటారంటే లోపల అలవాట్లు వేగం ఉంటాయి కదా, మీ అలవాట్లు మీకు తెలుస్తూ ఉంటాయి కదా. ఇన్ని అలవాట్లు ఉన్నప్పుడు మాకు జ్ఞానం ఎలా వస్తుందని మీరు పైకి అనపైన లోపల వస్తూ ఉంటాం. భగవంతుడు ఏం చేస్తాడంటే మీలో సిన్సియారిటీ ఉంటే దాన్ని చిత్తశుద్ధి అంటారు. ఏమంటారు దాన్ని, చిత్తశుద్ధి అంటారు. అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ చేశాడు, పూర్వం చేశాడు అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన ఏమన్నారంటే మీరు లౌకికమైన పని సరే, లోకానికి సంబంధించిన పని అయినా సరే, లేదా భగవంతునికి సంబంధించిన యహో అంటే వాళ్ళు దేవుని యహో అంటారు, దేవుడికి సంబంధించిన పని అయినా సరే మీరు చిత్తశుద్ధితో చేయండి. తర్వాత ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మీ సంకల్పం బాగుండాలి. మీకు ఏదైనా పని మొదలు పెడతారనుకోండి, మీ సంకల్పం బాగుండదు. అండి మీకు సంకల్పం బాగుంటే మీకు అన్ని వచ్చేస్తే మోక్షం కూడా వచ్చేస్తుంది. ఆ సంకల్పంలోనే ఫెయిల్ అయిపోతుంటే మనం ఏదైనా పని మొదలుపెడతాం అనుకోండి, సంకల్పం బాగుండాలి, తర్వాత చిత్తశుద్ధి ఉండాలి. ఇది ఆ పని లేదా ఆ చిత్తశుద్ధి సంకల్ప బలమే మనం లాక్కుపోతుంది మోక్షం దగ్గరకు. అది లోకానికి సంబంధించిన పని కానీ యహోవాకు సంబంధించిన అంటే దైవానికి సంబంధించిన పని మీకు పని ప్రారంభించేటప్పుడు మోక్ష సంపాదనలో కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఏముండాలి? చిత్తశుద్ధి ఉండాలి, సరే సంకల్ప బలం ఉండాలి. ఏముండాలి? సంకల్ప బలం. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే గందరగోళం కింద ఉండకూడదు, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. డూ ఆర్ డై. యువర్ లాస్ ఈజ్ గ్రేట్ ఇఫ్ యుడ్ నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. మీ హృదయంలో ఉన్న పురుషుణ్ణి, మీ హృదయంలో మీ ఆయన ఉన్నాడు, ఆయన అనుభవంలోకి తెచ్చుకోకుండా మీ శరీరం చచ్చిపోతే మీరు అనుభవించే నష్టం ఎంతటిదని ఎలా చెప్పగలన్నాడు యేసు బైబిల్లో? మీ పతి మీ హృదయంలో ఉన్నాడు, మీ పతి మీ హృదయంలో ఉన్నాడు. వాడు అనుభవైక్యవేద్యం కాకుండా ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత ఇంకా కుదరదు. చచ్చిపోయిన తర్వాత ప్రయాణాలు వచ్చేస్తాయి, కర్మను బట్టి వాసనలు బట్టి ప్రయాణాలు వచ్చాయి, అప్పుడు ఇంకా సాధన కుదరదు. మీ శరీరం ఉండగానే మీ లోపల మీ పట్టిని మీరు అనుభవిక వైద్యం చేసుకోకుండా కనుక మీ శరీరం చచ్చిపోతే మీరు అనుభవించే నష్టం నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పలేనన్నాడు యేసు. యువర్ లాస్ ఈజ్ గ్రేట్ ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజం ఉందని కూడా మీకు తెలియట్లేదు. నిజంలో దేహంతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఈ మూడాటి మధ్యలో తిరుగుతూ ఉంటాం మనం. ఒకటి ఇంద్రియాలు, రెండు శరీరం, మూడు మనస్సు. ఇది ఒక అడవి. ఒక ఉపనిషత్తు ఏం చెప్పిందంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఈ ఫారెస్ట్ లో నువ్వు బయటికి రాలే, కోటి జన్మలు ఎత్తున్నావు. గురువు యొక్క అనుగ్రహం నీకు లేనప్పుడు ఇది వద్ద అడవి. ఏ అడవి? ఎక్కడో అడవిలో పడేస్తే మనకు దారి తెలియదు కదా. అలాగే ఒకటి దేహం, ఒకటి ఇంద్రియాలు, రెండు దేహం, మూడు మనస్సు. ఈ మూడు కలిపి అడవి కింద అడవి కింద తయారైపోతాం. ఈ మూడాటిలో నువ్వు బయటికి రాలేవు. మనస్సు నిజం అనిపిస్తుంది నీకు, ఇంద్రియాలు నిజం అనిపిస్తాయి, ఇంద్రియాలు అనిపించే బోధాలు నిజం అనిపిస్తాయి, దేహం నిజం అనిపిస్తుంది. ఇది ఒక అడవి. ఈ అడవిలోంచి నియంత్రణ నువ్వు గురువు అనుగ్రహం లేకుండా, గురువు దయ లేకుండా నువ్వు బయటకు వచ్చే సమస్య ఏదంతా ఒక ఉపనిషత్తు. బయటకు రాలేవు. ఇది ఫారెస్ట్ అన్నాడు. ఏంటది? అది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లోంచి నువ్వు బయటకు రాలేవు. అంటే మీ అలవాట్లన్నీ రాలిపోతాయి, కంగారు పడకండి. ఈ అలవాట్లు వెళ్ళిపోవు, ఎప్పుడు ఈ అలవాట్లు ఎప్పుడు పోతాయి, ఇదంతా ఎప్పుడు పోతుంది, ఇదంతా ఎప్పుడు పోతుంది రానుకో. దేవుని దయ ఉంటే అంతా ఒక జన్మలోనే పోతుంది. మనం తెలివితేటల వల్ల తొందరగా పోదు, కానీ దేవుని దయ ఉంటే. అంచేది మన అందరు ఇప్పుడు ఈ మధ్యన ఏ మీటింగ్లోనే ఏం చెప్తున్నారంటే మీరు మామూలుగా గౌరవాలు సంపాదించుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, అన్ని ఏదో సంపాదించుకుంటున్నారు కదా మీరు. అదే ఈశ్వరుని దయ కూడా సంపాదించుకోండి. అన్ని సంపాదించుకున్నతో పాటు ఈశ్వరుడి దయని సంపాదించుకుంటే, ఈశ్వరుడి దయ ఉంటే మీకు అన్ని ఉన్నట్టే. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించుకుంటే భోగాలు కొనుక్కోవచ్చు, ఈశ్వరుని దయ సంపాదిస్తే మోక్షం ఇస్తాడను. మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవించే భోగాలన్నీ రాబోయే జన్మలో రోగాల కింద మారిపోతారు. భోగాలే రోగాలు. రోగాలంటే ప్రత్యేక ఏమి లేవు. పూర్వ జన్మలో మనం అనుభవించిన భోగాలు ఇప్పుడు రోగాల కింద ఉన్నాయి. ఇప్పుడు అనుభవించినటువంటి భోగాలన్నీ రోగాల కింద మారిపోతాం. ఇంకా హాస్పిటల్ చుట్టూరు తిరగటం, తిండి కూడా మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం. మనం అందరం మామూలుగా తిండి కూడా మన ఎల్లగా తిండి అవసరం. శరీరం నిలబడాలంటే తిండి అవసరం, శరీరం నిలబడాలంటే తిండి అవసరమే, కానీ ఎక్కువ తినేస్తున్నాం. మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కువ తినేస్తున్నామని తెలుస్తూ ఉంటుంది. అందులో కూర రుచిగా ఉంటే ఇంకా ప్రభావం. ఆ మాంసం పొలాలు తినేటప్పుడు ఎక్కువ తినేస్తాం. అందులో చేపల కూర తినేవాడు ఆ చేపల తలకాయ తినేస్తారు ఎక్కువ. అడుగుతారు తలకాయలు ఏమని అంటే రుచిగా ఉంటే మరీ ప్రమాదం, రుచి ఉంటే ఎక్కువ తినేస్తాం. మనకు అవసరం సరిపోతుందని పొట్ట చెబుతున్నారు. రమణ మహర్షి గారు ఈ నాలుగుని పట్టుకుని తిట్టారు. పొట్ట బాధపడేది పొట్ట, ఈ నాలుగు మేము పెడితే లోపల గెంటేస్తానది పొట్టబడే వాళ్ళు నాలుగు తిరిగిట లేదు. నాలుగు పట్టుకుని తిట్టారు ఒకసారి నాలుగు రాదు. ఈ నాలుగు దగ్గర అంతే చెడ్డ రుజువు చూస్తుంది, లోపల గింటేస్తుంది, పొట్టబడి బాధ దానికి తెలియదు. మాటలేమో చెడ్డ బాస్తులు మాట్లాడి పేచీలు తెచ్చుకుంటా ఉంటాం కదా. నాలుగే కదా మాట్లాడేది, ఏ తెంగర మాటలు మాట్లాడుతుంది, అందరికీ ఎక్కడికి పేచీలు తెచ్చుకుంటా ఉంటుంది నాలుగే. అది ఒకటి దానికి మాటలు ఒకటి కావాలి, పొట్ట ఒకటి గింటేస్తుంది, లోపల గింటేస్తా ఉంటుంది. ఈ పొట్టపడి బాధ దానికి తెలియదు. భరించింది పొట్ట, నాలుగేమో లోపల గెంటేస్తుంది, గెంటేసినప్పుడు పొట్ట ఎంత బాధపడుతుందని దానికి తెలియటండదు. ఇంకే మన పొట్టలోకి వెళ్ళాక రుచి ఉండదు. ఇంకా ఈ కంఠం దాటింది అనుకోండి, నీకు రుచి లేదు, ఆ నాలుగు మీద ఉందని చెప్పి రుచి, దానికి బాగుందని గెంటేస్తుంది. లోపల పేగులకు రుచి ఏంటి, పేగులకు రుచి ఏమి లేదు, బాధపడి పేగులు రుచి చూసి లోపల గెంటేసింది నాలుగు. చెంగర ఎక్కడ చోటుకు వెళ్ళి చెంగర మాటలు మాట్లాడి పేచీలు తెచ్చుకునేది నాలుగు. ఎక్కడ చోడు చెంగర మాటలు మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ నాలుగు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమో అనుకోవద్దని చెబుతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది ఈ నాలుగు, నరాలు లేవు దానికి. నాలుగు మిగతా ఇంద్రియాల కంటే నాలుగుని కంట్రోల్ చేసుకోవడం కష్టం. రెండు పనులు చేస్తాను, కళ్ళు చూస్తా చెవులు వింటాయి, రెండేసి పనులు చేయి, నాలుగు రెండేసి పనులు మూడేసి పనులు చేసేస్తాను. అయితే దాన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే అలవాట్లు ఉంటే పో, మీకు అందరికీ మోక్షం వస్తుంది. కానీ అలవాట్లు వేగంగా ఉందనుకోండి, అప్పుడు ఇంకా రాదు. ఈ అలవాట్లు మనం విడిచిపెట్టేలో, అలవాట్లోంచి మనం బయటికి రాలేకపోతాం. అనేక సంస్కారం ఉన్నాయి, అనేక వాసనలు ఉన్నాయి. ఈ వాసనలోంచి మనం బయటికి రాలేకపోతున్నాం. శరీరం చచ్చిపోయే లోపల కూడా ఒక్క వాసన కూడా పోగొట్టుకునే పరిస్థితి లేదు అని మీకు అనిపిస్తుంది. కానీ ఆ గొడవ లేదు. మీరు సాధన చేసి మనం ఏది కాదు ఆ గొడవలోకి వెళ్ళటం కంటే, ఏది అవునో దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధన చేస్తే కానీ అన్ని బయటకు పోతాం. అది దీని రహస్యం. అది మీరు అలా చేసుకోండి. మోక్షం అంటే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, లోపలన్న కుళ్ళుని పోగొట్టుకోండి. లోపలన్న కుళ్ళుని పోగొట్టుకోకుండా మోక్షం వచ్చేస్తుంది. మోక్షం సంపాదించేద్దాం, బజార్లో కొనేసుకుందాం, పూజలు చేసి జపాలు చేసి మోక్షం కొనేసుకుందాం అని అలా అనుకోకండి. మేము అంటే మనస్సుని ఆత్మాకారం పొందించాలి. మనస్సుని ఆత్మాకారం, మనస్సుని ఉపసంహరించాలి. మనస్సుని తర్వాత మనస్సును దాన్ని ఉపసంహరించాలి. తర్వాత మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా పొగిడితే మీకు ఏమొస్తుంది, సంతోషం వస్తుంది. ఎవరైనా విమర్శిస్తే ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు పొగుడుకుంటే ఏమనిపించదు, మిమ్మల్ని మీరు తిట్టుకున్నా ఏమనిపించదు, మిమ్మల్ని మీరు పొగుడుకున్నా ఏమనిపించదు, మీకు మిమ్మల్ని మీరు తిట్టినా ఏమనిపించదు. మీరు వాళ్ళు కూడా మీరు అనుకుంటే అప్పుడు మీకేమనిపించదు. మిమ్మల్ని అయితే మిమ్మల్ని ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళు మీరే, ఎవడైతే తిడుతున్నారో వాళ్ళు మీరే. మిమ్మల్ని మీరు పొగుడుకుంటే ఏమనిపించదు, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా తిట్టుకునే ఏమనిపించదు. అలా మీ వాళ్ళు కూడా మీరే అన్నప్పుడు వాళ్ళు తిట్టు ఏమి లేదు, పొగడతలేము లేదు. మిమ్మల్ని మీరు పొగుడుకుంటే ఏమి ఉండదు, మిమ్మల్ని మీరు తిట్టుకున్నా ఏమి, దానివల్ల మీ మనసు గాయం తగలదు. అరే ఇతరులు చేస్తాంటే మీకు గాయం వస్తుంది, ఇతరులు చేస్తాంటే మీకు గాయం వస్తుంది. వాళ్ళు కూడా మీరే తగ్గదు, మీకు అర్థమైతే ఏమి వికారాలు కలదు. మొత్తం మీద మనకు అశాంత వేరు భావంలోంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వేరు భావంలోంచి వస్తుంది. ఆ సెపరేట్నెస్ నుంచి ఇవన్నీ వస్తున్నాయి. సెపరేట్ నుంచి ఈ సెపరేట్నెస్ నుంచే ఈ అశాంత మనకు, ఈ అశాంతంతో మనకు వస్తుంది. అయితే మామూలుగా మీరు ఇప్పుడు ఎప్పుడైనా మనకు జబ్బు చేస్తే పచ్చయం చేస్తాం. మనం ఎప్పుడైనా జబ్బు చేసినా కూడా పచ్చయం చేస్తాం. ఏది మడితే తినం కదా, తగ్గే వరకు పచ్చయం చేస్తాం. అలాగే మామూలుగా మీ ఆరోగ్యం కాపాడుకోవటానికే మీరు పచ్చయం చేస్తున్నారు కదా, మరి మోక్షం సంపాదించడానికి పచ్చయం చేయక్కర్లేదా? ఆ మోక్షం సంపాదించడానికే ఇంద్రియాలను కొంచెం కట్టుకున్నాను. మీరు జబ్బు చేస్తే పచ్చయం చేస్తున్నారు కదా, మరి మోక్షం సంపాదించడానికి ఏదో పచ్చి ఉండాలి కదా. అది పచ్చయం లేకుండా పచ్చయం చేయాలి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా జ్వరం వస్తుంది, మనకి ఎప్పుడైనా జ్వరం వస్తుంది. ఆ జ్వరం ఎందుకంటే మన శరీరంలో ఉన్నందుకు అడ్డది. మనం అడ్డింట్లో ఉంటే అద్దెవ్వాలి కదా, మన శరీరంలో కాపురం ఉంటున్నాం కదా మనం. అప్పుడు ఏదో రోగం ఎందుకు వస్తుందంటే అడ్డు అడ్డుపుచ్చుకోవటం. మనకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది దానికి ఏదో కారణం ఉంటుంది. జ్వరానికి ఏదో కారణం ఉంటుంది, జ్వరానికి ఏదో కారణం ఉంటుంది. అది ఏదో ఏదో ఇప్పుడు జబ్బు చేసింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, మీకు కళ్ళు మంటేస్తాయని దానికి ఏదో కారణాలు ఉంటాయి. మన బిహేవియర్ కనుక కరెక్ట్ గా ఉంటే కొన్ని జబ్బులు రావు. అసలు మనకి మమకారం లేదనుకోండి, అహంకారం లేదనుకోండి, చాలా జబ్బులు తగ్గిపోతాయి. ఇష్టాలు కూడా మీ ఇంట్లో మీ అబ్బాయి అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, ఊరికే మాట్లాడుచుకు అనుకోండి, అది మీతో మాట్లాడటం మానేస్తాడు అనుకోండి, మీతో మాట్లాడటం మానేసి మీ మనసుకు కంగారు వస్తుంది, మీ మనసుకు అశాంతి వస్తుంది. మళ్ళీ మీ మనస్సుకి వచ్చిన అశాంతి మీ దేహంలో ఎప్పుడైతే అశాంతి వచ్చి మీకు ఆకలి తగ్గిపోతుంది. మీ మనసు ఎప్పుడైతే అశాంతి వచ్చిందో ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోయినప్పటికీ మళ్ళీ రోగం ప్రారంభం. మళ్ళీ ఈ రోగం మీ మమకారం మీకు రోగం తెచ్చిపెట్టిందని మీకు తెలియదు, ఆకలి తగ్గిపోయింది ఆకలి తగ్గిపోయింది అంటారు, కానీ మీ మమకారం మీకు రోగాలు తెచ్చి పెడతానని కూడా తెలియదు. ఆకలి ఎప్పుడు తగ్గుతుంది? మనం బజార్లో దొంగ తిండి తిని వస్తే ఆకలి తగ్గుతుంది. ఇంటికా నాకు ఇంటికి వచ్చి యజమానులు మీ యజమానులు నాకు ఆకలి అయితే అలాగంటే ఏదైనా జబ్బు చేసి ఉండాలి, ఏదైనా జ్వరం ఉండాలి, లేదా కాపట్లో ఏముంటే దోషులు ఉంటారు. ఆ దోషులు రకరకాలు ఉంటాయి, ఏదో రవ దోశ అని 10 రకాలు, ఏదో గడ్డి తిని వచ్చేస్తాను అనుకుంటే ఆకలి వేస్తుంది ఇంటికాడ. ఆడు దోశ తిని వచ్చానని చెప్పడు, ఆకలి వేయటండి. మరి ఆకలి అయితే ఇంటికాడ కొంపలో ఉన్న అన్నం మాట ఏంటి? ఈ మధ్యలో ఒక ఆవిడ అందరు భర్తతో నువ్వు రోజు వచ్చి ఆకలి వేయటం ఆకలి వేయటం అంటే నీకు ఏదో జబ్బు చేసి ఉండాలి, తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తాను. ఆవిడ ఆడు దొంగ తిని వచ్చే దొంగ తిని తిని వచ్చేస్తున్నాను, ఆవిడ గడిచి నువ్వు దొంగ తిని తింటున్నావు అని అంటాం ఎందుకనే. ఇప్పుడు నీకు ఆకలి వేయటం కొద్ది జ్వరం ఇస్తూ ఉండాలి, లేదా జబ్బు చేసి ఉండాలి, నీకు అర్థమవుతుంది, లేదా పేగులు ఏదో చెడ్డ ఉండాలి, లేకపోతే ఎందుకు ఆకలేదు, నీకు ఆకలి అయిపోతే ఆడికి చేసి ఆడు దోశలు తిని వచ్చేసాడు. ఈ అమ్మగారు ఏమంటారంటే నీకు ఆకలి లేదని చెప్తే ఇంట్లో అన్నం పాడైపోతుంది కదా, ఆకలి లేదని పట్టి చెబుతామంటే తీసుకెళ్లి హాస్పిటల్లో 10 రోజులు పడేస్తాను. ఇప్పుడు నీకు ఆకలి టైంకి నీకు ఆకలి రావటానికి అనుకోని మాటది, అంటే టైంకి మీకు ఆకలి రావటాలంటే ఏంటి, మీకు జ్వరం వచ్చి ఉండాలి, జబ్బు చేసి ఉండాలి, లేదా పేగులు లేదని నొప్పి ఉండాలి, నీకు అర్థమవుతుందా, లేదా కాపాట్లకి వెళ్ళి దొంగ తిని రావాలి. మీరు కాపాట్లకి వెళ్ళి దోశలు తిని వచ్చి దోశలు తిని వస్తే ఇంటికాడ ఆకలి ఏమొస్తుంది, మరి ఇంటికాడ కూరలు ఏమొచ్చాయి? అదండి, ఎక్కడ బజార్లో గడ్డి అంతా తిని వచ్చేసి ఆకలి ఆకలి లేదంటే ఆకలి లేకపోవడానికి ఏదో కారణం ఉండాలి కదా. మన ప్రకృతి ఏంటంటే సహజంగా మనం రోజు సాయంత్రం 6 భోజనం చేస్తాం అనుకోండి, 6 ఆకలి వచ్చేస్తుంది మామూలుగా. అలా ఆకలి రావటాలంటే మీ దేహంలో కానీ మీ మనసులో కానీ ఏదో తేడా ఉన్నట్టే, అది పోగొట్టుకోవాలి. మళ్ళీ అది సాధన అంటే మనం దేహాన్ని మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దేహాన్ని మనస్సుని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏం చేద్దంటే 2 పనిముట్లు మనం ఆత్మజ్ఞాన సముపార్జనకి 2 అవసరం, దేహం యొక్క ఆరోగ్యం అవసరం, మానసిక ఆరోగ్యం అవసరం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి బెంగెట్టుకుంటారు. నీకు అర్థమవుతుంది, మీరు బెంగ పెట్టుకోవటం మానేస్తే మీ బదులు దేవుడు బెంగ పెట్టుకుంటాడు. మీరే బెంగెట్టుకుంటాడు, మీతో పాటు ఆయన ఏం బెంగెట్టుకుంటాడు? నీ భక్తి నిజమైంది అయితే మీ అవసరాలు దేవుడు చూస్తాడు. మీ అవసరాలు అంటే మీకంటే ఎక్కువ ఆయన తెలుసు పరమేశ్వరుడికి, పరమేశ్వరుడు దయాస్వరూపుడు. మీ అవసరాలేంటో మీకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఇస్తాడని తెలుసు. మనం ఏ పరిస్థితిలో పెడితే మనం బాగుపడతామో మనకంటే ఎక్కువ ఇస్తాడికి బాగా తెలుసు. మేం మంచివాళ్ళని మీరు అనుకుంటే సరిపోదు, ఆయన ఈస్తాడు అనుకోవాలి. మీరు బుద్ధిమంతులు అంచేది. మనం కృష్ణుడు ఏమన్నాడంటే, వాడి సన్యాసి వీడి యోగి అన్నాడు ఒకడు. ఎవడైతే సన్యాసో వాడే యోగి, వాడు ఎవడైతే యోగో వాడే సన్యాసి. సన్యాసి అంటే ఎర్ర బట్టలు కట్టుకు తిరగడం కాదు, సన్యాసం అంటే కర్మఫల కాంక్ష లేని వాడు సన్యాసి. సన్యాసి అంటే సన్యాసి ఏంటంటే కర్మఫలం మీకు వస్తే వస్తుంది, లేకపోతే రాదు. వస్తే వస్తుంది, రాకపోతే రాదు. ఆ ఫలకాంక్ష లేనప్పుడు మీరు వస్తే పొంగిపోవటం కానీ రాకపోతే కుంగిపోవటం కానీ ఉండదు. ఆ ఫలకాంక్ష లేని వాడు సన్యాసి, వాడి సన్యాసి. యోగి అంటే ఎవడు? యోగి అంటే మీరు నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మీరు చేసే కర్మ, మీరు చేసే పని భగవద్ అనుభవానికి భగవద్ అనుభవం పొందటానికి సహాయపడేలాగా మీరు ఆ పని చేసుకుంటే మీరు ఇంటికాడ ఉన్న యోగి. యోగి అంటే కేవలం గడ్డాలు పెంచిన వాడు యోగి అని కాదు. మీకు అర్థమవుతుందా? గడ్డాలు మీసాలు పెంచిన వాడు యోగులు కాదు. గడ్డాలు పెంచినంత మాత్రం చేత, మీసాలు పెంచినంత మాత్రం చేత వాడు యోగులు కాదు. యోగి అంటే మీరు చేసే పని భగవద్ అనుభవం పొందటానికి ఆ పని సహకరించాలి. మీరు చేసే కర్మ భగవద్ అనుభవం పొందటానికి సహకరించాలి. భగవద్ అనుభవం పొందటానికి మీ కర్మ అనుకూలంగా ఉంటే మీరు గృహస్థాశ్రమంలోనే తెల్ల బట్టలు కట్టుకున్నా ఎర్ర బట్టలు కట్టుకున్నా మీరు యోగులు. అర్జున నువ్వు యోగివి కా అని అడుగు కృష్ణుడు. అర్జున నువ్వు యోగివి కా అంచేత మనం ఆత్మజ్ఞానం సంపాదించాలి, మోక్షాన్ని సంపాదించాలి అనే సంకల్పం సరిగ్గా ఉండాలి ముందు. ఆ సంకల్పం నిదానంగా ఉండదు అనుకోండి, అది శుద్ధిగా ఉండదు అనుకోండి, ఆ సంకల్పంలో చిత్తశుద్ధి ఉండదు అనుకోండి, చేసిన ప్రయోజనం లేదు. చిల్లుకొండలో నీళ్లు పోసినట్టు ఉంటుంది. అంటే ఒకసారి మీరు సాధన చేస్తుంటే మనసు తొందరగా బాగుపడుతుంది, అంటే కుదిరి పడుతుంది. ఒకసారి సాధన చేసిన తొందరగా మనసు కుదిరి పడదు. ఒకసారి మీరు జపం చేస్తున్నారనుకోండి, మనసు శాంతిగా ఉంటుంది. ఓసారి జపం చేసిన శాంతిగా ఉండదు. నీకు అర్థమవుతుందా? ఓసారి మనసు నిర్మలంగా ఉంటుంది, ఓసారి నిర్మలంగా ఉండదు. ఓసారి మనసు శాంతిగా ఉంటుంది, ఓ రోజు శాంతిగా ఉండదు. దీని అట్లీ కారణం గుణాలు కారణం. మీలో ఉన్న గుణం సత్వగుణం, రజోగుణం తమోగుణం. తమోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, రజోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఎందుకు ఒక మనిషిని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనుషులతో మాట్లాడరు. తమోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మనకు మాట్లాడతారు, రజోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడు ఆ మనిషి ఏంటి, సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. ఇంకే వాళ్ళకేది మాట్లాడతాడు, గుణాలు మాట్లాడిస్తూ ఉంటాడు. వాళ్ళకేది మాట్లాడేది నోరు కాదు, ఆ నోరు చేత గుణాలు మాట్లాడిస్తూ ఉంటాయి. గుణాల చేతిలో శరీరం పనిముట్టు. ఆ మనిషి తమగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, రజోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు. ఎక్కడో దేవుడు దెయ్యం మాట వదిలేయండి. భౌతికంగా మనం బాగుపడటానికి, భౌతికంగా మనం బాగుపడాలన్నా మోక్షము స్వర్గరాజ్యము నిర్వాణ స్థితి అయ్యని అటుంచండి. భౌతికంగా మనం అభివృద్ధిలోకి రావాలన్నా, భౌతికంగా మనం అభివృద్ధిలోకి రావాలన్నా, భౌతికంగా మనం బాగుపడాలన్నా, భౌతికంగా అయినా మనం శాంతిగా ఉండాలన్నా సత్వగుణం పోషించుకోవాలి, సత్వగుణాన్ని పెంచుకోవాలి, సత్వగుణాన్ని పోషించుకోవాలి. సత్వగుణం కూడా గుణమే, సత్వగుణం కూడా గుణమే. అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపిస్తున్నారు. సత్వగుణం కూడా గుణమే. అయితే భగవద్గుణం పొందడానికి, భగవంతుని సమీపించడానికి, భగవంతుని పాదాల దగ్గర చేరుకోవడానికి దారి చూపిస్తుంది. దారి చూపించి అది తప్పుకుంటున్నాం. అది అంటే అది కూడా గుణమైనా దాన్ని కూడా మనం పెంచుకోవాలి, దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము. ఈ కృష్ణుడు గీతలో చెప్పాడు, ఆ రెండు అలవాటు చేసుకోను, ఆ రెండు అలవాటు చేసుకోను. అంటే మనం ఇది సాధన చేస్తూ ఉంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం, సాధన చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అయినా కానీ ప్రయత్నం మానకండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా నడిచేడతాం అనుకోని పడిపోతాం, మేము పడిపోయిన అలా కింద కూర్చుంటాం, మళ్ళీ లేచేడతాం కదా. అలాగే మీరు ప్రయత్నం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిలైనా ప్రయత్నం మానకండి, ఫెయిలైనా ప్రయత్నం గమ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు గమ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఫెయిలైనా ప్రయత్నం మానకండి. తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటంటే, ముందు ఇంద్రియానికి ఒక భోగం ఉంటుంది, అందులో నా భోగాల్లో ఉన్నటువంటి చెడ్డ ఏంటో మనసుకు తెలుస్తూ ఉంటారు. ఒక ఇంద్రియానికి ఒక భోగం ఉంటుంది. తర్వాత ప్రపంచంలో మెరిసేదంతా బంగారం కాదు, ప్రపంచంలో మెరిసేదంతా బంగారం కాదు. అది వైరాగ్యం అంటే ఏంటంటే, ఇంద్రియాలు ఏ విషయాల మీదకి వెళుతున్నాయో ఆ విషయాల్లోంచి ఇంద్రియాలను ఉపసంహరింప చేయటం, అది వైరాగ్యం. ఇంద్రియాల దొంగలు. మీరు ఓ సంవత్సరం కష్టపడి సంపాదించుకున్నారనుకోండి, ఏదైనా సొమ్ము సంపాదించుకున్నారనుకోండి, ఒక డబ్బాలో పెట్టుకుంటారనుకోండి. డబ్బంతా పూర్వం బ్యాంకు లేనప్పుడు ఇంట్లో డబ్బాల్లో పెట్టుకున్నారు, ఒక డబ్బాలో పెట్టుకుంటారు అనుకోండి. మీరు సంవత్సరం కష్టపడి సంపాదించుకుంది, ఆ డబ్బాల్లో ఉన్న రాత్రి దొంగోడు వచ్చి ఆ డబ్బంతా పట్టిపోయాడు అనుకోండి, ఈ సంవత్సరం కృషి కూడా వృధా అయిపోతుంది అంతే కదా. అలాగే మనం మనసుతోటి పుణ్యాలు చేసుకుని మనసుతోటి ఎంతో సాధన చేసి నిలబెట్టుకుంటాం. ఇంద్రియాలు కాలు పెట్టుకుంటాయి, వచ్చి మనసును దొంగతనం చేసి పట్టిపోతాం. ఈ పుణ్యం పట్టిపోతుంది, తెలివితేటలు పట్టిపోతుంది. మనం తెలివితేటలు సంపాదించుకుంటే తెలివితేటలు కూడా ఇంద్రియాలు పట్టిపోతున్నారు. కొన్ని పుణ్యం సంపాదించుకుంటారు అనుకోండి, అవి కూడా ఇంద్రియాలు నంబర్ వన్ దొంగలు అని చెప్పారు. మనం ఏదైనా సంపాదించుకుంటే అయ్యే పట్టిపోతున్నాం. మనం ఏదైనా కష్టపడి సాధన చేసుకున్నా మనకు తెలియకుండా వచ్చి కొనగొట్టి పట్టిపోతుంది, నక్సల్ ఇట్లా వచ్చేస్తున్నాయి. మన మనసును దొంగతనం, మన మనసును ఏదో పరమాత్మను పెట్టుకోవాలి, ఆత్మను ధ్యానం చేసుకోవాలి, దైవాన్ని ధ్యానం చేసుకోవాలి అనుకుంటున్నాం. మనస్సు ఆత్మను ధ్యానం చేయగా ఇది ఆత్మాకారం చెందుతుంది మనస్సు, కానీ ఇది ఆత్మ దగ్గరికి వెళ్లకుండా దొంగతనం చేసి పట్టిపోతుంది. ఎవరిని మనస్సు? ఇంద్రియాలు. ఇంద్రియాలకు మించిన దొంగలు లేరను, ఆ దొంగలను కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. అది అదుపులో పెట్టుకోవాలనుకోండి, మనస్సు అనే బంగారాన్ని పట్టిపోతారు. కాళ్ళు కడుక్కోవటం, కాళ్ళు బురద చేసుకోవడం కడుక్కోవటం, కాళ్ళు బురద చేసుకోవడం కడుక్కోవటం. అలాగే సాధన చేస్తున్నాం, ఆ సాధన బలం మనసులో పెట్టుకుంటున్నాం, కష్టపడుతున్నాం. కానీ దొంగలు వచ్చి ఇంద్రియాలు వచ్చి ఒకసారి మీద పడి మనసును పట్టిపోయి పాడు చేసేస్తాం. చివరికి ఏంటంటే ఆ కష్టమైన ఫలితంలో చెమట మిగులుతాం. కొంతమంది కష్టపడతారు, పలిచి మిగిలిపోయిన పాపం చవటం నిలుతుంది చివరి కాలం. మీరు ఆషాఢ భూజ కథ ఎప్పుడైనా విన్నారా? ఈ ఆషాఢ భూజ లాంటివి ఇందులో ఆషాఢ భూజ కథ ఎప్పుడైనా విన్నారా మీరు? ఆషాఢ భూజ కథ చెప్పి ముగిస్తాను, ఇంకా టైం అవుతుంది. ఆషాఢ భూజ కథ చాలా బాగుంది, టైం అయిపోయింది. అప్పుడు అయితే దాడతానులే. ఆషాఢ భూజ కథ ఏంటంటే, వాడు పైకి చాలా పవిత్రుడిగా ఉంటాడు, వాడు పైకి పవిత్రుడు లోపల దొంగడు, వంకర వంకర దండాలు పెడతాడు. అతి వినయం దూర్త లక్షణం. మీ పట్ల ఎవడైనా అతి వినయంగా ఉంటున్నాడు అనుకోండి, ఆడు ఎప్పటికైనా మీకు ఆడికి ఆడ వల్ల మీకు ఎప్పుడైనా ప్రమాదం. మీ పట్ల దయచేయండి, కూర్చోండి, నిలబడండి, ఎలాగండి, లేకపోతే మీ కాళ్ళు కేసు కింద పెట్టకండి, పాదాలు అరిగిపోతే ఎలా ఉంటారు? మేము బట్టలు వేస్తాం, బట్టల మీద నడుద్దురుగా. అతి వినయం దుర్మార్గుల లక్షణం. ఈ ఆషాఢ భూజకే అతి వినయం నేర్చుకున్నాడు. ఏంటాడు ఈ కథ బాగైనా అండి, చాలా మంది మనుషులు ఆషాఢ భూజలే. మీరు ఎప్పుడు వినలేదా మీ కథ? అండ్ వాడు ఈ కథ చెప్పు ముగిస్తాను. ఆషాఢ భూజ ఏం చేశాడు, స్వాములు వారు ఉన్నారు ఊరికి వెళ్ళి పురాణాలు చెప్పాడు. ఆ పురాణాలు విన్న వాళ్ళు అందరూ ఏం చేశారంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవారు అనుకు. ఎవరికి? ఆ సాధిగారితో. ఆ సాధిగారు ఏం చేశారంటే, మామూలుగా టెక్కలు ఉంటాయి చూడండి, గవిసులు అటువంటి ఏమో కుట్టించాడు.